చిరుతొండ నంబి, తుంబురుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఆ రూపంలో అవతరించి తన భార్యని మళ్ళీ తిరిగి, చిరుతొండ నంబి యొక్క భార్య పేరు తిరువెంగనాంచి, ఆవిడ కూడా ఆయన పూర్వజన్మలో భార్యే, ఆవిడ అసలు పేరు అప్సర. ఈ ఇద్దరు తిరిగి దంపతులైన కథ ఇతఃపూర్వం మీరు విన్నారు. ఎప్పుడు విన్నారో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అలా బయట తిరుగుతూ ఉన్నప్పుడు గగన కుసుమం అవుతుంది. ఆకాశంలో పుష్పం ఉందంటే ఉండదు కదా, ఆకాశ పుష్పం అంటే ఏమీ లేదని అర్థం. శూన్యము అని చెప్పడానికి పూర్వం ఆకాశ కుసుమం లేక గగన కుసుమం అనేవారు. కాబట్టి నిన్న కథ ఎంతవరకు విన్నారు? ఇతఃపూర్వం ఈ కథ ఎవరు చేయత్తలేదంటే ఎవరూ వినలేదు అనమాట. ఎంత అదృష్టం అండి. అబ్బో పర్వాలేదు అంటే మొహమాటానికి ఎత్తకండి, ఇలా కొద్ది కొద్దిగా ఎత్తితే విని వినక అని అర్థం అనమాట. సాధ్యమైనంత వరకు విన్నట్టుగా అనిపిస్తున్నది నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే. మొత్తం మీద తుంబురుడనే గంధర్వుడు చిరుతొండ నంబిగా దుర్వాస శాపం వల్ల పుట్టాడు. ఈ తుంబురుడి భార్య అప్సర తిరువెంగనాంచి అనే పేరుతోటి ఆయనకి భార్యగా పుట్టింది. కుమారస్వామి తన వంశతో వాళ్ళకి కొడుగ్గా పుట్టాడు. అతనికి సిరియాళుడు లేక శిరాళుడు అని పేరు పెట్టారు. ఈ మూడు పదాలు కూడా ద్రావిడ పదాలు. సంస్కృతంలో ఉన్న పదాలు ద్రావిడ భాషలోకి వచ్చేసరికి మారిపోయాయి అనే విషయం కూడా మీరు ఇతఃపూర్వం విన్నారు అవునా? వాళ్ళు వారం రోజుల పాటు అందరికీ భోజనం పెట్టిన తర్వాత, ఈ వారం రోజులు వర్షం వెలిసిన తర్వాత మాట వరసకు కూడా ఒక్కడు కూడా శివభిక్షకుడు దొరకకపోవటం వల్ల ఎవరో ఒకళ్ళకి అన్నం పెట్టకుండా తినరు గనుక చిరుతొండ నంబి ఊరు చివర ఉన్న సహస్రలింగేశ్వర ఆలయానికి వెళ్ళాడు. ఆ లింగం ఇప్పుడు ప్రస్తుతం ఆలయంలోకి వచ్చేసింది కదా. పొద్దున కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు సహస్రలింగాన్ని దర్శనం చేసుకున్నారు. అందుకని గురువులతో రమ్మన్నారు. మనం సొంత పెత్తనంతో తిరిగిన దానికి, పెద్దల వెంట తిరిగిన దానికి చాలా తేడా ఉన్నది. ఆది శంకరాచార్యుల వెంట వెళ్ళిన శిష్యులు ఎవ్వరూ కూడా ఆయన వదిలి తమంత తాము తిరగలేదు. ఆ వేదవ్యాసుడితో 10,000 మంది శిష్యులు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన వెంట వెళ్ళారు. ఇవాళ మీరు కూడా మీ అదృష్టం వల్ల గురువుగారి వెంట వచ్చి అక్కడున్న ముగ్గురు గణపతుల్ని, ఆమ్ర వృక్షాన్ని, అక్కడున్న సహస్ర లింగేశ్వరుడు ఉన్నాడే సీతాదేవి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివుడు, ఆయన్ని చూచారు. అటు వరదరాజస్వామిని, అమ్మవారు లక్ష్మీదేవిని, అక్కడ క్షేత్ర పాలకుడైన లక్ష్మీ నృసింహస్వామిని, బల్లులను, ఆ పల్లి యుగ్మాన్ని కూడా చూశారు. ఇవాళ గురుభక్తి మరీ ఎక్కువైపోయి ఆయన మొత్తం గురువుగారి కోసం పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఎలా వచ్చిందో ఆయనకి గురుభక్తి వల్ల వచ్చింది. మా గురువు గారిని డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్లాలని ఒక కాగితం తీసుకొచ్చారు. దాంతో అంతజనంలో కూడా పటుక్కుని ముందుకు తీసుకెళ్లారు. శివుడు ఒక్కొక్కప్పుడు నందీశ్వరుణ్ణి ఇలా మారు వేషంలో పంపుతూ ఉంటాడు. శివుడికి ముందు నందీశ్వరుడు ఆడతాడనమాట. మీరందరూ కూడా గురువుగారితో వచ్చి కాసేపు ఛాయాచిత్రాలు తీసుకున్నారు. మీకేం ఫోటోల మీద పెంచలేదులేండి, మీరు చాలా మంచివాళ్ళు. ఎక్కువసేపు అక్కడ క్షేత్రమహిమ విన్నారు, మామిడి చెట్టు చూశారు. గురువుగారి ముఖం చూడడం కోసం ప్రదక్షిణ చేసే వాళ్ళని కూడా ఆపేసి మరీ కూర్చున్నారు అడ్డంగా. కాస్త అంతలో గురువుగారు మరీ ప్రదక్షిణ చేసేవాళ్ళకి అడ్డం ఎందుకని కొంచెం పక్కకు తోశారు. ఆ సమయంలో ఈ ఘట్టం శాశ్వతంగా ఉండిపోవడం కోసం మాత్రమే టిక్ 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 అనిపించుకున్నారు ఫోటోలు. అవి అవసరం. కొన్ని సమయాల్లో ఇలాంటి గుర్తింపులు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. 2003లో సత్యనపల్లి అనే ఒక ఊళ్ళో భాగవతం చెప్పాను. అప్పుడు చెప్పిన గజేంద్ర మోక్షణం ఇవాళ వచ్చింది నాకు దాని ఏమంటారు యూట్యూబ్లో. ఆ యూట్యూబ్లో చూసి నా ఐట్యూబ్ నేనే నమ్మలేకపోయాను. 20 ఏళ్ల క్రితం పూర్వజన్మలో ఉంది. ఈ 20 ఏళ్లలో యవ్వనం నాకు పెరిగింది. అప్పటికంటే ఇప్పుడే కుర్రాళ్ళు అనిపిస్తున్నాను అనుకోండి. అయినప్పటికీ అప్పుడు అదే విచిత్రమైన కుర్రత్వం కింద ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటోలు, ఈ తీసుకున్న ఫోటోలు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటూ ఉంటే పాత రుచులన్నీ గుర్తుకొస్తాయి. ఓహో 2023లో ఆయనతో గుళ్ళోకి వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటో అని గుర్తుకొచ్చినప్పుడల్లా పులకించిపోతారు. ఇంకో 20 ఏళ్ళు పోయాక ఇందులో చాలామంది మరీ ముసలాళ్ళు అయిపోతారు కదా. ఇప్పుడు నేను నాతో పాటు వచ్చిన కొంత పడుచు పెచ్చుంది. వీళ్ళందరికీ ఇంకో 50 ఏళ్ళకి కానీ ఎలాగో పెద్దగా తేడా రాదు. ఇప్పుడు పాపం సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఒక 20 ఏళ్ళు పోయిన తర్వాత ఈ పాత ఫోటోలు చూసుకున్నాక, అబ్బా 20 ఏళ్ల క్రితం నా జుట్టు ఎంత బాగుందో అనుకుంటారు. ఎందుకంటే అప్పటికి తలంతా నున్నగా కడిగి బోర్లించిన రాగి బిందిలో ఉంటుంది కనుక. ఇంకా 20 ఏళ్ల తర్వాత జుట్టు ఏముంటుంది అక్కడ? అందుకని కడిగి బోర్లించిన తామ్రంపు బిందెవోలి అంటాడు, అలా అయిపోతుందన్నమాట. ఇప్పుడు చాలామందికి చిన్నప్పుడు అయిపోయింది, అలా బిందిలా తల ఉన్నప్పటికీ కూడా కొంతమందికి జుట్టు కనబడుతుంది. అందులో ఉన్న పరమార్థం పరమాత్మకి తెలియాలి. ఇంట్లో ఉన్నప్పుడేమో తల బిందిలా ఉంటుంది, బోర్లించిన బిందిలాగా. ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఈ బింది మీద మళ్ళీ నాలుగు వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయి. ఆహ్, కలియుగ ప్రభావం ఇది అన్నారు దీన్ని. మరికొంతమంది విచిత్రమేంటో తెలిసిన, ఒకరోజునేమో తెల్లగా ఉంటుంది జుట్టు, మళ్ళీ మర్నాడు ఉదయానికి వచ్చేసరికి ఆ తెల్ల జుట్టు కాస్త నిగనిగలాడుతూ ఉంటుంది. అందుకని ఇవేమిటో తెలియదు. ఈశ్వరుడు మహిమలు అయ్యి ఉంటాయి. నాకంత తపశ్శక్తి ఇంకా రాలేదు, కానీ ఈ మహిమలు కనిపెట్టలేకపోతున్నాను నేను. నా మహిమ నాకు చాలనుకోండి. అందువల్ల ఎందుకు చెప్తానంటే, అక్కడ తప్పనిసరిగా చూడవలసిన లింగాల్లో సహస్రలింగ దర్శనం చెయ్యాలి. అది సీతామాత తన చేతితో స్వయముగా ప్రతిష్ఠించిన లింగం. ఆ లింగం ఒకప్పుడు ఊరవతల ఎక్కడో 5 మైళ్ళు దూరంలో ఉండేది. అది ఊరికి పొలిమేర. ఆ తర్వాత ఆలయం శిథిలం అయిపోయాక ఇప్పుడున్న చోటకి 3500 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ రాళ్లన్నీ కొట్టుకుపోయాయి కాలప్రభావంలో. గండశిలలు కూడా వర్షాలు కొట్టుకుపోతూ ఉంటాయి. గండశిలలకే గండం వస్తే ఈ శరీరాలకి గండం రాకుండా ఉంటుందా అంటాడు పోతన గారు. చెలియే మృత్యువు చుట్టమే యముడు, సంశయవార్తులే కింకరుల్, శిలలం చేసెని బ్రహ్మ తన్ను దృఢమే, జీవంబునో చల్లరే చెలితంబౌట ఎరుంగరీ, కపట సంసారంబు నిక్కంబుగా తలచున్ మూఢుడు, సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై. నాయన, నేను శాశ్వతంగా ఉంటాననే భ్రమ విడిచిపెట్టు. మృత్యువు నీకు స్నేహితుడు కాదు. చెలియే మృత్యువు అంటే మృత్యువు నీకేమన్నా స్నేహితుడా? చుట్టమే యముడు, యముడు నీకు చుట్టం కాదు. యముడు ఎవ్వరికీ చుట్టం కాదు, మా చుట్టం కదండి. కాబట్టి మాతో పాటు వైకుంఠానికి పట్టుకెళ్తాం తప్ప యమలోకానికి పట్టుకెళ్ళం అని అండట. యమధర్మరాజు గారు ఎవరితో బంధుత్వం వహించడు. కూతురు యమునానది తప్పు చేస్తే ఆవిడకు కూడా 3 ఏళ్ళు శిక్ష వేశాడు ఆయన. కాబట్టి ఆయన సమవర్తి. యముడు ఎవరిని బంధువును చూసినట్టు చూడడు. కఠోర నియమం కలిగిన వాడు, అపరాధానికి తగిన శిక్ష ఎటువంటి వాడికైనా ఇచ్చేస్తాడు ఆయన. అందుకని యముడు చుట్టం కాదు. ఇంకా యమకింకరులు నీకేమన్నా సేవకులా? యమకింకరులు నీ సేవకులు కదా. మనకింకరులే, మనకేం చేయకుండా వంకరగా వెళ్ళిపోతూ అంటే ఇక యమకింకరులు వచ్చి మీ సేవకులం అండి, మీరు ఎన్ని తప్పులైనా చెయ్యండి, మేం మాత్రం మిమ్మల్ని యమలోకానికి తీసుకువెళ్ళం అనరట. తర్వాత మాట, శిలలం చేసిన బ్రహ్మ తన్ను. ఎవడైనా రాతితో చేయబడ్డాడా? లేదు. బ్రహ్మదేవుడు మిమ్మల్ని ఎవరిని శిలలతో చేయలేదు. అందుకే కింద పడితే కాళ్ళు విరిగిపోతున్నాయి. యాత్రకు వచ్చారట, ఎక్కడో మెట్టు మీద పడ్డారట, మోకాలు నెప్పెట్టిందిట, కదలలేరట. అంటే మన శరీరాలు ఎముకలు, పటుత్వం లేవు, ఓపిక లేదు. గండశిలలైతే 2-3 సార్లు పండే తట్టుకుంటాయి. నాయన, నిన్ను బండరాతితో తయారు చేయలేదు. ఎంత అందంగా రాశాడు పోతన. ఎందులో? వామన చరిత్రలో. శిలలన్ చేసేనే బ్రహ్మ తన్ను. ఈ ప్రపంచంలో ఏ ప్రాణినైనా బ్రహ్మదేవుడు గండశిలతో బండరాతితో చేశాడా? చెయ్యలేదు. మృదువైన వస్తువులతో చేశాడు. దృఢమే జీవంబు, నీ ప్రాణం గట్టిది కాదు. ప్రాణం ఏమాత్రం గట్టిది కాదు, చాలా అల్పమైనది, టిక్కు నెగిరిపోతుంది. అందుకే ఎంతోమంది వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి శాశ్వతంగా ఉంటామనే నమ్మకం లేదు. ఈ సంసారం అలా కదిలిపోతూ ఉంటుంది. కన్ను మూసి తెరిచేలోపు నీ ఆయుర్దాయం మారిపోతోంది. నిన్నటిదాకా పాకావు, ఆ తర్వాత నడిచావు, పరిగెత్తావు, పెళ్లి చేసుకున్నావు, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే కదలలేక ఏమేవో నేను ఎక్కడికి రాలేను, మంచం మీద పడుకుంటానంటావు. ఇది మన పరిస్థితి. అందుకనే చెలితం బౌట ఎరుంగరి కపట సంసారంబు. ఈ కపట సంసారం అలా కదిలి కదిలి మారిపోతూ ఉంటుంది. ఇది గ్రహించలేక నిక్కంబుగా తలచున్ మూఢుడు, మూర్ఖుడు ఇది శాశ్వతం అనుకుంటాడు. నేనెప్పుడూ ఇలాగే ఉన్నాను అనుకుంటాడు. కానీ ఇలా ఉండడనే విషయం క్రమంగా తెలుస్తుంది. తెలిసేసరికి వీడి లైఫ్ వెళ్ళిపోతుంది. అందువల్ల సత్య దాన కరుణ ధర్మాది నిర్ముక్తుడై. సత్యము, దానము, కరుణ, ధర్మం ఇవి విడిచిపెట్టి అజ్ఞాని సంసారం శాశ్వతమునకు నశిస్తాడు. జ్ఞాని ఇది శాశ్వతం కాదని గ్రహించి ఇదిగో అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తూ భగవత్ కథలు వింటూ తన జీవిత పరమార్థం గ్రహించి మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటాడు. ఈ విషయం తెలియజేయడం కోసమే మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు సీతాదేవిని ప్రేరేపించి సహస్రలింగం చేయించుకుని ఆ లింగాన్ని ఒకప్పుడు దూరంగా పెట్టి 3500 క్రితం మళ్ళీ ఆలయంలో చేర్చాడు. ఇదిగో ఆ ఆలయం దగ్గర ఒక ముసలాణ్ణి, ముసలావిడిని చూసిన కథ మీరు విన్నారు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు, నీ కొడుకుని కోసి ఆహారంగా నాకు వడ్డిస్తే నేను మీ ఇంటికి భోజనానికి వస్తానన్నాడు. భార్యను అడిగి రమ్మన్నాడు. ఈయన భార్యను అడిగి వచ్చాక కేవలం మీ ఆవిడని అడిగితే ఒప్పుకో, మీ అబ్బాయిని కూడా అడుగు అంటే అప్పుడు మళ్ళీ సిరియాలుడి దగ్గరకు వచ్చి, నాయన ఓ ముసలాయన ఇప్పటికి 10 తిప్పాడురా, ఆయనకి నేను భోజనం పెడతానని మాటిచ్చాను. ఏదో ఒక శివభక్తుడికి అన్నం పెట్టకుండా మన ఇంట్లో మనం ఎవరం అన్నం తినం. ఎవరైనా శివభక్తులు దొరకకపోతే ఆ పూట ఉపవాసం ఉంటాం. పైగా శివభక్తుడికి ఇంటికి రమ్మని ఆహ్వానం కూడా అందించాను. ఆయనేమో నిన్ను కోసి వండి పెట్టమంటున్నాడు. మీ అమ్మ ఒప్పుకుంది, నేను ఒప్పుకున్నాను, మనం వీర శైవాచార పరాయణులం గనక. కానీ ఆయన నిన్ను కూడా కనుక్కోమన్నాడంటే అప్పుడు ఆ కుర్రాడు ఎంత మంచి మాట అన్నాడండి. ఆ అద్భుతమైన పద్యం విన్నారు కానీ వీరు, అంత పిల్లాడు, 6 పిల్లాడు, కారణజన్ముడు, అద్భుతమైన సందేశం ఇచ్చాడు తండ్రికి. సంసార భ్రమమించుకే నియును మత్స్వాంతం మునన్ లేదు మీ వంశం బీ పరిపాటిదే ఉడుగుడి వైక్లవ్య సంభావనల్ మాంసాహారమునయ్యదల్ శివునకుల్ మాయా మహాయోగికిన్ హింసాక్లేశము మానుడి గురులు మీరే మిమ్ము ప్రార్థించదల్. మీ వంశం ఎటువంటిది? పరమ పవిత్రమైన వంశం, ఇతరులకు దానం చేయడం కోసం ప్రాణం కూడా లెక్క చెయ్యని వంశం. అటువంటి మీ వంశంలో పుట్టి నా శరీరాన్ని ఒక శివుడికి, మాయా మహాయోగికి ఆహారంగా అవుతుంటే కాదని అంటానా అనను. నాకు సంసారం మీద రవ్వంత కూడా వ్యామోహం లేదు. మీ కుమారుణ్ణి పుట్టి, మీ రక్తం పంచుకు పుట్టి నా శరీరం మీద తీపితో నేను చావను పారిపోతానంటానా అనడుగా కారణం. ఈ బోడి శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇటువంటి శరీరం ఒక గురువుకి, ఒక శివుడికి, మాయామహాయోగికి ఆహారం అవ్వడం కంటే అదృష్టమే ఉన్నది. మీ వంశానికి తగిన వాడిని నేను, నన్ను కోసేయండి, ముక్కలు ముక్కలుగా కోసేయండి, ఆ మహానుభావుడికి ఆహారంగా పెట్టండి, ఆయన అడిగితే ప్రాణమేమిటి, ఏదైనా ఇస్తాను. ఈ శరీరం ఇవాళ కాకపోతే రేపైనా పోతుంది, పోయిన తర్వాత కాలి బూడిదైపోవడం కంటే, లేక పాతి పెట్టబడి క్రిముల పాలవ్వడం కంటే, ఎక్కడో దిక్కులేని చావు చచ్చిపోయిన తర్వాత కాకులు, గ్రద్దలు, రాబందులు పొడుచుకుని తినడం కంటే ఒక మహామాయాయోగికి ఆహారం అవ్వడం ఎంత అదృష్టం. కాబట్టి నా శరీరాన్ని ఆయనకి ఆహారంగా ఇచ్చేయండి అన్నాడు ఆయన. అప్పుడు ఆశ్చర్యపోయాడు తిరుతొండ నంబి. ఇది కదా నా వంశం గొప్పతనం. 6 పసిపాప తన శరీరం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ మహాభాగ్యం ఇచ్చిన శివుడికి నమస్కారం అనుకున్నాడు ఆయన. అటువంటి మహాయోగుల చరిత్ర మనం ఈ కాంచీపురంలో చెప్పుకుంటున్నాం, ఎందుకంటే అదృష్టమే ఉన్నది. ఇవాళ గట్టిగా రూపాయి అడిగితే పారిపోయే జనాలను మనం చూస్తూ ఉన్న చోట ఆ మహానుభావుడు అంత మాట అనగానే పరుగు పరుగున వెళ్ళి, ఓయి ముదుసలి, మీ దంపతులిద్దరూ నిశ్చింతగా మా ఇంటికి రావచ్చును, ఏమీ సందేహం అక్కర్లేదు, రండి మీకు భోజనం పెడతాను, మీకు ఆహుతి అయిపోవడానికి మా అబ్బాయి సిద్ధపడ్డాడనగానే సరేనని వాళ్ళిద్దరూ మూలుగుతూ నిక్కుతూ అతని భుజం ఎక్కి మోసుకుంటూ అతను తీసుకొస్తూ ఉంటే వచ్చారు. మళ్ళీ మోసుకురావడం కూడా ఇందే పని. ఆ ఇద్దరిని జాగ్రత్తగా పోసుకొచ్చి పెద్ద పంచ ఉన్నది, ఆ పంచలో మెత్తని పరుపు వేసి పడుకోబెట్టాడు. పరుపు మీద పడుకుంటే పనులు ఎలా సాగుతాయి? నాకు స్నానం చేయించబోయ్, స్నానం చేశాక విభూతి పెట్టుకుని అప్పుడు జపం చేసుకుంటాను, జపం అయ్యాక భోజనం చేస్తానన్నాడు ఆయన. అనగానే మళ్ళీ ఈయన ఆ ముసలాయన్ని తీసుకెళ్ళి, ఈవిడేమో ఆ ముసలావిడిని తీసుకెళ్ళి, ఆ రోజుల్లో బాత్రూములు తమాషాగా ఉండేవి దూరంగా. అక్కడికి మోసుకెళ్ళి శుభ్రంగా ఇద్దరికి వేడినీళ్లు పెట్టి స్నానం చేస్తూ ఉంటే ఎక్కువ వేడి పడ్డాయనుకోండి, అబ్బబ్బా వేడినీళ్లు పోసి కాల్చేస్తావా అండం. పోని అలాగని చన్నీళ్లు పోస్తే ఓరి దుర్మార్గుడు కూడా చన్నీళ్లు పోసి శరీరం అంతా కందగొడతావా అనివట్ట. అందుకని ఎక్కువ వేడి ఉండకూడదు, ఎక్కువ చలి ఉండకూడదు, మధ్య రకంగా నీళ్లు పోయటం. కొంతమంది ఇలాగేనండి బాబు, ఏం చేసినా తిడతారు. అందరూ వచ్చినవాడు తిట్టడానికి వచ్చాడు. అందరూ గురువుగారిలాగా మెతగ్గా ఉంటారా, అందువల్ల నన్ను ఎత్తెక్కుతున్నారు అనుకోండి కొందరు. కాబట్టి శివుడు పరీక్ష కఠినంగా చేశాడు. మధ్య మధ్యలో అని పోటు పొడిచేవాట డొక్కలో, అవడానికి ముసలాడే కానీ డొక్కలో పొడిస్తే డొక్కంతా పగిలిపోయినట్టు అయ్యేదిట. ఓరండి దుంపదేగా నువ్వు చూడడానికి చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాళ్ళ ఉన్నావు, ఎముకు పుష్టి గట్టిగా ఉన్నట్టుంది, ఇలా పొడిస్తే శరీరం అంతా పగిలిపోతుంది అనిపించేది పాప ఆయనకి. మళ్ళీ తట్టుకునేవాడు. స్నానం చేయించాక అక్కడ మంచి ఆసనం ఇచ్చాక, నేను సంధ్యావందనం చేసుకోవాలి, పంచాక్షరీ జపం చెయ్యాలి, మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు, తలుపు దగ్గరికి వేసేయి, మేము తలుపు తీయమనేదాకా తీయద్దు అని తలుపు వేయించుకుని లోపల కూర్చున్నారు. కూర్చున్న వెంటనే ఈ ముసలాయన ఇక్కడ మాయమైపోయాడు. మాయమై ఒక జంగమదేవర వేషంలో సిరియాళుడు చదువుకుంటున్న పాఠశాల దగ్గరికి వచ్చాడు. అదే పాఠశాలల పేర్లు ఉంటాయి కదా, జిల్లా పరిషత్ పాఠశాల 1, 2, 3 ఏవో ఉంటాయి. అక్కడికి వెళ్ళాడు. అక్కడ లోపల పంతులు గారు ఆయనకి పాఠం చెబుతూ ఉండగా, పంతులు గారు ఈ లోపల చిరుతొండ నంబి కుమారుడు సిరియాళుడు అనే కుర్రాడు ఉన్నట్ట, ఎవరు అనగానే ఎవరో శివభక్తుడు వచ్చాడో సిరియాళ అన్నాడు గురువుగారు. ఈయన బయటకు వచ్చి ఆ శివభక్తుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. నాయన నీవు చాలా మంచి కుర్రాళ్లా కనపడుతున్నావు, కుర్రాడివి అయినా నువ్వు వెర్రాడివి, అందుకే నీకేం తెలియక ఇక్కడ హాయిగా కూర్చుని జపం చేసుకుంటున్నావు. నీకు తెలియదేమో మీ నాన్న క్రూరుడు, మూర్ఖుడు, మొరకు. ఈ మధ్యన ఎవడో ఓ ముసలాడు తన ముసలిదానితో కలిసి భార్యతో కలిసి మీ ఊరు వచ్చాట, వాడేమో నిన్ను వండి పెట్టమన్నట్ట. మీ నాన్న మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తాడు, కత్తిపేటతో నిన్ను సొరకాయ కోసినట్టుగా, ఆనపకాయ అంటారు సొరపకాయ అంటే, మరి సొరకాయ అంటే ఏమిటని అడగండి, ఆనపకాయ కోసినట్లుగా, బెండకాయ కోసినట్టుగా, దొండకాయ కోసినట్టుగా నిన్ను కోసి చంపేస్తాడు, నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తారు. ఆదివారం వచ్చేసరికి ఆ మేక మాంసం దగ్గర చేపల మార్కెట్ దగ్గర చూడండి, ఆ తొరకాడు ఎంత కత్తి పెట్టుకుని పటా 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 కొట్టి కొట్టి ముక్కలు ముక్కలు చేసి మాంసం ఇస్తే పొట్లం గట్టిగా వండుకుంటారే జనాలు, అలా నిన్ను మీ నాన్న వండేస్తాడు, మీ అమ్మ వండేస్తుంది. అందులో రకరకాల పోపులు కూడా పెడతారు. చచ్చిపోయాక కూడా నీ మాంసంలో ఇంగువ, ఆవాలు, మసాలాలు వేస్తారు. ఆ తర్వాత వాడు తింటాట. తర్వాత నా మాట విను, చచ్చేం సాధిస్తావురా, బ్రతికి ఉండిన శుభములు బడయ్యవచ్చు, బతికుంటే వాళ్ళ కాకపోతే రేపైనా శుభాలు పొందుతాం, చచ్చితే ఏం చేస్తాం. అందువల్ల అన్నిటికంటే ముఖ్యమైనది శరీరము. ధర్మం సాధించాలంటే ఏముండాలి, శరీరం ఉండాలి. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని కుమార సంభవంలో కాళిదాసు గారు చెప్పారు. పైగా రాసింది కాళిదాసు, కానీ ఈ శ్లోకం చెప్పింది శివుడు. తపస్సు చేస్తున్న పార్వతితో శివుడు అన్నాడు దీన్ని. కాబట్టి దేహం ఉంటేనే ఏ పనన్నా చేస్తాం. నా మాట విని ఎక్కడికన్నా పారిపో, కంచి వదిలిపెట్టి ఏలూరులో పీఠం ఉంది ప్రణవపీఠం, అక్కడికి పోయామంటే 3 పొట్ల భోజనం చేయొచ్చు, పో అనగానే వాడు పక్కపక్క నవ్వాడు. ఇంత కష్టపడి ఈ మాట చెప్పడానికి వచ్చావా, ఈ విషయం మా నాన్న ముందే చెప్పాడు. మా నాన్నగారు వచ్చి నిన్ను కోసేస్తానరా వండుతానరా అంటే నేను ఎంతో ఆనందపడ్డాను. నాయన నువ్వు 40 ఏళ్ళు దాటినవాడివి, చేతిలో ఎంత శూలం ఉంది, శివభక్తుడివి. శివభక్తులకి ఈ మాత్రం శైవజ్ఞానం ఉండదా, శివుడికి ఆహారం అవ్వడం కంటే అదృష్టమేమున్నది, శివభక్తులందరినీ శివుడనే అంటారు. కాబట్టి ఇప్పుడు మా ఇంటికి వచ్చిన ఆ ముసలి శివభక్తుడు మాయాశివుడే, ఆయనకి ఆహారం అవ్వడం నా అదృష్టం. నువ్వెన్ని చెప్పినా నేను ఆయనకి ఆహారం అవ్వడానికి నిర్ణయించుకున్నానగానే ఇంత పిచ్చాళ్ళు ఎక్కడ దొరికారా మీ కుటుంబం వాళ్ళు అన్నాడు ఆయన. ఆవగింజంత భస్మంబు అల్లది కొన్న వెల్లది గుమ్మడికాయంత వెర్రి పుట్టు. ఈ విభూతిలో ఏముందో తెలియదు కానీ ఆవగింజంత విభూతి పూసుకుంటే గుమ్మడికాయంత వెర్రి తయారవుతుందిట. ఈ బూడిద పూసుకున్న వాళ్ళందరికీ వెర్రి ఎక్కువ ఉంటుంది అన్నవాడు శివుడు అండోయ్, మీరు నేను కాదు. వీడిని రెచ్చగొట్టడానికి, వీడిని పాడు చేయడానికి, వీడిని పరీక్షించడానికి ఏమన్నాడు? ఇంత విభూతి పూసుకుంటే అంత వెర్రి పుడుతుంది. పుచ్చకాయ ఎంత పిచ్చ, వేపకాయ ఎంత వెర్రి కాదట, గుమ్మడికాయ ఎంత వెర్రి పుడుతుంది అన్నాడు ఆయన. మధ్యలో ఇంకొంచెం స్పెషల్గా మార్చాడు ఆయన. సాధారణంగా వేపకాయ ఎంత వెర్రి అంటారు, అదే పిచ్చ అయితే పుచ్చకాయ ఎంత అంటారు. ఈయన గుమ్మడికాయ ఎంత వెర్రి పుడుతుంది అన్నాడు. అందువల్ల విభూతి పూసుకున్న వాళ్ళని నమ్మద్దు అన్నట్ట. మళ్ళీ కుర్రాడు ఏమన్నాడో తెలుసా, ఆ కుర్రాడికి 6 ఏళ్ళు, అవతలున్నవాడితో వాదించాడు. పోనీ ఆ వాదిస్తున్నది ఏదో సామాన్యుడితో అయితే పర్వాలేదు, సాక్షాత్తు మాయా కపట రూపంలో ఉన్న శివుడితో వాదించాడు. మహాత్మా, నువ్వు శివవేషధారివి కనుక ఇంతసేపు నీ మాటలు విని సహించాను, ఇదే ఇంకొకడు ఎవడైనా మాట్లాడు అంటే పో అని గెంటేసేవాణ్ణి. నీకేం తెలుసు భస్మ మహిమ? భస్మం అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. విభూతిర్భూతి ఐశ్వర్యం అని దానికి పేరు. విభూతి అన్నా భూతి అన్నా ఈశ్వరుడికి సంబంధించినది, ఐశ్వర్యము అనగా ఈశ్వరునకు సంబంధించినది. ఈశ్వరునికి సంబంధించినవి ఏమిటి? అష్టసిద్ధులు. 8 సిద్ధులుంటాయి. ఆ అష్టసిద్ధులు ఇస్తుంది కనుక విభూతికి ఐశ్వర్యము అని పేరు. అందుకే బూడిద పూసుకున్నవాడల్లా ఐశ్వర్యవంతుడవుతాడు. నీకు తెలియదేమో, లక్ష్మీదేవిని ఒకప్పుడు శివుడు పిలిచి నిత్యం విభూతి ఇంట్లో ఉన్నవాణ్ణి, విభూతితో శివుడికి అభిషేకం చేసిన వాణ్ణి, యజ్ఞం చూసిన తర్వాత యజ్ఞంలో కాస్త బూడిద పూస్తుంటారు మీ అందరికీ, అప్పుడప్పుడు అర్చకులు చూసారా, ఆఖరి ఏం చేస్తారు, గరిటితో తీసి అందులోంచి వేడి వేడి బూడిద పెడతారు. మీ అందరికీ కాస్త కాస్త వేడిగా పెడుతున్నారులేండి ఈ మధ్యన. మాట వినకపోతే రేపు పొద్దున ఇంకొంచెం వేడిగా గరిటితో పెట్టమంటాను. ఆ బూడిద పూసుకున్న వాళ్ళ ఇంట్లో సకల సంపదలు నింపు అని ఒకప్పుడు లక్ష్మీదేవిని ఆజ్ఞాపించాడు ఆయన. ఇక్కడ మానవ కథ అనే పుస్తకం ఉంది, అందులో భస్మ మహిమ అని ఒక కథ ఉంటుంది. ఏమిటి ఆ మహిమ పేరు? భస్మ మహిమ. మానవ కథ అంటే లక్ష్మీదేవి నా కల్లో కనపడి చెప్పినటువంటి కథలు. నేను పద్యరూపంలో రాశాను, 9 కథలు ఉంటాయి అందులో. మా అంటే లక్ష్మి, నవ అంటే 9, మా నవ కథ అంటే లక్ష్మీదేవికి సంబంధించిన 9 కథలు. మానవ కథ అంటే మానవుడికి సంబంధించిన కథ. మా యొక్క నవ కొత్త కథ, నవ అంటే కొత్త, అందుకని ఇన్ని అర్థాలు వచ్చేలాగా. హిందీలో మా అంటే అమ్మ, అమ్మవారికి సంబంధించిన నవకథలు కాబట్టి కూడా మానవ కథ అని, అందుకే మాని అలా కొటేషన్లో పెట్టాం. చాలా అద్భుతమైన పుస్తకం అది. అది 2018లోనో 2019లోనో గుంటూరులో మా పోలిశెట్టి హరిప్రసాద్ గారు దాన్ని కావాలని ప్రింట్ చేయించి అది వేయించారు, లేకపోతే నేను పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఏమంటే ఎందుకైనా మంచిది, పద్యం కింద మీరే ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి అన్నారు ఆయన, అందుకని తాత్పర్యం కూడా రాశాను. దాన్ని ఈ మధ్యన లఘు చిత్రములు అంటే టీవీలో చిన్న చిన్న చిత్రాలుగా తీశారు, 3 కథలు పూర్తయ్యాయి. అందులో ఎప్పుడైనా మానవ కథ అని కొడితే అందులో 1 కథ, 2 కథ, 3 కథ చక్క సీరియల్ చూసినట్టు చూడొచ్చు, సినిమా చూసినట్టు చూడొచ్చు. మిగతా చేయడానికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, సింగపూర్లో ఉన్నారులేండి వాళ్ళంతా, అందుకని సింగపూర్ నుంచి మళ్ళీ ఈ రంగపురానికి రావడానికి కొంచెం కష్టం అయ్యింది, వచ్చాక అవి కూడా పూర్తి చేస్తారు. చాలా అద్భుతమైన కథలు అవి. అందులో ఒక కథ భస్మ మహిమ, విభూతి పూసుకున్నంత మాత్రం చేతనే ఒకడు ఐశ్వర్యం పొందిన కథ అందులో ఉంటుంది. విభూతికి అంత శక్తి ఉన్నది, లక్ష్మి ఎక్కడ ఉంటుంది? నారాయణునితో కలిసి. అందుకని పూర్వకాలంలో భస్మం లేకుండా ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఆడవాళ్ళు కనీసం ఇంతైనా భస్మం పెట్టుకునేవారు. తమిళనాట సంప్రదాయం ఉందండోయ్, ఆడవాళ్ళు ఎవరినైనా చూడండి ఇంత విభూతి పూసుకుంటారు. మన వాళ్ళకి కుంకమే పెట్టుకోరు. ఎవరు పెళ్ళైన వాళ్ళో, ఎవరు పెటాకు లేని వాళ్ళో, ఎవరికి భర్త ఉన్నారో ఎవరికి లేరో తెలియదు, ఎవరిని చూసినా బొట్టు ఉండదు. పిల్లలకి చిన్నప్పటి నుంచి బొట్టు నేర్పరు. ఆదివారం మతంలా తయారయ్యారు, లేదా బురకా మతంలా తయారయ్యారు. ఎంత అందమైనది నుదురు, ఇంత బొట్టు పెట్టుకుంటే ఆ ముఖాల్లో ఉన్న కళ, ఆ బొట్టు లేకపోతే ఏం కనపడుతుంది? పిశాచల్లో ఉంటారు బొట్టులు లేకపోతే అని నేను అలా వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో. ఆయన కనపడితే అడగండి, ఆయన కనపడలేదు కనుక నన్ను అడగండి. ఇంత బొట్టు తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి పెట్టండి. భర్త లేడు కాబట్టి బొట్టు తీయమన్న శాస్త్రం ఎక్కడా లేదు, అలా చెప్పిన వాళ్ళు దొంగలు పాపాత్ములు. ఇంత స్ట్రాంగ్గా అనేక పురాణములు చదివినటువంటి ప్రమాణంతో చెబుతున్నమాట. ఈ మధ్యన ఈ అనుమానం పోవాలి చాలామందికి, మొగుడు పోయినంత మాత్రం చేత బొట్టు తీసేయాలా, పసుపు తీసేయాలా, అసలు గుళ్ళోకి వెళ్ళకూడదా, అక్కడ తలబ్రాలు పోయమంటే ఒక ఆవిడకి అనుమానం వచ్చింది, నేను పోయలేదంటుంది. ఎవడు చెప్పాడండి తలబ్రాలు పోయొద్దని? చూపించమనండి. భర్త కట్టింది కేవలం తాళిబొట్టు మాత్రమే, అది మాత్రమే ఆయన పోయాక తీయాలి. బొట్టు నీ మొగుడు ఇవ్వలేదు, లేకపోతే పసుపు ఆయన ఇవ్వల. పుట్టుకతో మనకి పరమాత్మ ఇచ్చాడు, మనందరికీ బొట్టు పసుపు రెండు పెట్టుకునే అధికారం ఉన్నది, భక్తులమందరం పెట్టుకోవాలి. అందువల్లే ఈ మధ్యకాలంలో కష్టపెడుతున్నారు. కొందరికి ఇంకా అనుమానం వచ్చి విభూతి అన్న పెడతారు, కనీసం అది కూడా కుంకం లాంటిదే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భర్త ద్వారా వచ్చినది కేవలం మంగళసూత్రం మాత్రమే, సూత్రములు మాత్రమే పరిహరించవలెను. ఈ మాట మహాపవిత్రమైనటువంటి వామన చరిత్రలో సువర్ణ సూత్ర పరిహర్తకు అని వాడాడు. ఎంత టెక్నిక్గా వాడాడో చూడండి పోతన గారు కూడా. సంస్కృతంలో వ్యాసుడు అదే అన్నాడు. ఎప్పుడైనా ఇంద్రుడు దానవుల మీదకి దండయాత్రకి వెడితే వాళ్ళ భార్యల మెడలో ఉన్న మంగళసూత్రాలు పట్టుకుపోయేవాట. ఇదే ఆదర్శంగా తీసుకుని బలిచక్రవర్తి దేవతాలోకానికి దండయాత్రకి వెళ్ళినప్పుడు బొట్టు తుడవలేదు, పసుపు తీసుకోలేదు, కేవలం సువర్ణ సూత్రాలు మాత్రమే పట్టుకుపెట్టాడు. ఎందుకంటే మంగళసూత్రం పట్టుకుపోతే మొగుడు ఉన్నా చచ్చిపోయిన వాడితో సమానం కింద లెక్క కనుక ఆ రోజుల్లో. ఇప్పుడు కాదు, ఆ రోజులు వేరు. ఇప్పుడంటే రాత్రిపూట గొలుసు అడ్డం వస్తుందని మంగళసూత్రం తీసి మేక్కు తగిలిస్తున్నారులేండి. యజ్ఞోపవేతం కూడా పక్కకి తగిలిస్తున్నారు. అసలు యజ్ఞోపవేతం అంటే ఏమిటి అని ఉపనయనం అయ్యాక తీసేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇటువంటి దౌర్భాగ్యులు నాస్తికులు పుడుతూ ఉంటే దేశం పాడైపోక ఈ అన్యమతాలు రాకేమవుతుందండి. అసలు పుట్టక పవిత్ర వంశంలో పుట్టి ఉపనయనం చేయించుకుని యజ్ఞోపవేతం తీసేస్తావా నువ్వు? అసలు నీకు నీచుడికి ఏమైనా సంబంధం ఉందా? అలాంటి నీచుడు అయిపోయాక నువ్వు చచ్చాక నరకానికి పోతావా స్వర్గానికి ఎడతావా? ఇంత కఠినంగా ఎందుకు చెబుతున్నానంటే ఇకనైనా మీ పిల్లల్ని బాగు చెయ్యండి, కొన్ని తీయకూడదు. పొరపాటును కూడా యజ్ఞోపవేతం తెగిపోతే మర్నాడు కొత్తది మార్చుకునేదాకా తీయకూడదు. మెడలో ఉన్న గొలుసులు అడ్డం వస్తున్నాయని బంగారపు గొలుసులు తీయండి, మంగళసూత్రం మాత్రం రాత్రిపూట తీసి పక్కన పెట్టకూడదు. అలాగే పసుపు ఇంత ధరించాలి, అవి తీయకూడదు. కుంకం బొట్టు తీయకూడదు. ఇవన్నీ కూడా మన శాస్త్రములు చెప్పేయి, మనం అలాగే చేసి తీరాలి. భగవంతుడి దేవల్ల ఈ తరంలో అయినా మంచి మంచి కుర్రాళ్ళు మంచి మంచి అమ్మాయిలు తయారవుతున్నారు. అందుకు సంతోషించి ఆ ఈశ్వరుడికి మనందరం భక్తితో నమస్కారం చేసుకుందాం. శివార్చన చెయ్యాలి అందరం. కాబట్టి తలబురాలు అందరూ అక్కడ పోయొచ్చు ఆ పాదాల దగ్గర. విధవా సధవా చేయవ అని శివపురాణం చెబుతోంది. విధవైనా సధవైనా ఎవరైనా చెయ్యొచ్చు. లలితా సహస్రనామంలో ఏం చెప్పారు? విధవ పారాయణ చేస్తే ఇంక ఏ జన్మలో వైధవ్యం పొందదు అన్నారు. మనం మనుష్యులం, అది మర్చిపోకండి. మనలో పరమాత్మ ఉన్నాడు. ఒక మనిషితో మన జీవితాలు ఏం మారిపోవు. ఏదో పూర్వజన్మ సుకృతం ఒక ఆవిడ భార్యగా ఒక ఆయన భర్తగా వచ్చారు, ఇద్దరు కొంతకాలం కలిసి ఉంటారు, ఆ తర్వాత ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినంత మాత్రం చేత భగవదర్చన ఎలా మార్చేస్తాం? మార్చం. కొన్ని అర్చనలు కొన్ని యజ్ఞములు పనికిరావు. పుత్రకామేష్టి లాంటి యాగాలు చేయకూడదు, అశ్వమేధ యాగం లాంటివి చేయకూడదు. అలాంటి తీవ్రమైన ఉపాసనలు తప్ప నిత్య పూజలు దీపారాధనలు ఇలాంటి కళ్యాణములు ఇవన్నీ మనందరం చేసుకోవాల్సిందే. మనందరం భగవద్భక్తులం. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ పేరు విన్నారా మీరు ఎవరైనా? ఆవిడకి భర్త పోయాడు చిన్నప్పుడే. ఆవిడ శ్రీవత్సగోత్రం. ఆవిడ ఆవిడ ఎవడండి వీడు నాకు భర్త, నేను తాళి తీయనంది. ఆ రోజుల్లో కొంతమంది అర్చకులు ఆవిడ మీద రాళ్ళు వేసి కొట్టారు. అప్పుడు కొండ మీదకి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ఆ చెరువు ఉంది కదా, ఆ క్యూలోకి వైకుంఠం కాంప్లెక్స్లోకి వెళ్లే ముందు కనపడుతూ ఉంటుంది సరే చెరువు, ఆ చెరువు దగ్గర ఆశ్రమం వేసుకుంది. నేనే ఆ పరమాత్ముడిని వరించాను, ఆయనే భర్త. లోకానికి భర్త అంటే ఆయన. ఈ భర్త తాత్కాలిక భర్త, సర్వలోక భర్త శ్రీమన్నారాయణుడు అని బొట్టు తీయలేదు, పువ్వులు తీయలేదు, జుట్టు అలాగే పెట్టుకుంది. ఆవిడ చాలా ఏడిపించారు ఆ రోజుల్లో. వాళ్ళందరినీ శాపం పెట్టేసిందండి ఆవిడ. అందుకే ఆ శాపం తగిలిన వాళ్ళకి ఇప్పటికూడా వంశాలు లేవు. వాళ్ళు పిల్లల్ని పెంచుకోవాల్సిందే. నేను చెప్పడం కాదు, ఆ తరిగొండ వేంగమాంబ రాసిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం అనే పుస్తకం టీటీడీ వాళ్ళు అమ్ముతారు, కొనుక్కుని చదవండి. లేదా గురువుగారు దాన్ని అద్భుతమైన పుస్తక రూపంలో అందులో ఉన్న కొన్ని అందగించారు. ఇది శ్రీ వెంకటేశ్వర విలాసం అనే పుస్తకం ఉన్నది, అది ఒక నెలలాళ్లపాటు పారాయణ చేసే గ్రంథంగా అందించాను నేను. ఒక పుస్తకం కాదు, నేను చదివింది శ్రీ వెంకటేశ్వర విలాసంలో తరిగొండ వేంగమాంబ రాసినది, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యం, ఇవన్నిటినీ తీసుకొచ్చి గుదిగుచ్చి అచ్చ తెలుగులో చాలా హాయైన భాషలో చందమామ కథ భాషలో శ్రీ వెంకటేశ్వర విలాసం అనే పేరుతో అందించాను. ఆ పుస్తకాన్ని చాలామంది మండల దీక్షతో కొందరు, 30 రోజుల దీక్షతో కొందరు పారాయణ చేశారు. ఆ పుస్తకం చదవాలి. అలాంటి వాటిలో చెబుతారు తరిగొండ వేంగమాంబ 300 ఏళ్ల క్రితం ఈ మార్పుని అందరికీ తీసుకొచ్చి చూపించింది. అందరికీ భర్త పరమాత్ముడు, ఆయన సేవ మానవద్దు, ఈ మీరేం బొట్టు తీయక్కర్లేదు, ఒక్క మంగళసూత్రం వాడు కట్టాడు కాబట్టి తీయండి అంది ఆవిడ. ఆవిడ అందరూ చూస్తూ ఉండగా ఆకాశ మార్గంలో వెళ్ళి శ్రీమన్నారాయణుడిలో లీనమైపోయింది. ఆవిడ కంటే గొప్ప ప్రామాణికులమా మనం ఏమన్నా? ఆనాటి మహానుభావులైన శంకరాచార్యులతో వాదించిందిట ఆవిడ. ఆనాటి పీఠాధిపతులతో వాదించి మెప్పించి అవును ఈయన చెప్పి ఈవిడ చెప్పింది నిజం అని ఆయన అనేలా చేసింది ఆవిడ. ఆవిడ చరిత్ర చదవాలి మనం. మనం చదవలసింది మహానుభావుల గురించి చదవాలి. ఈ రోజు నుంచి అన్ని పిచ్చిని విడిచిపెట్టేయండి, కళ్యాణాదుల్లో పాల్గొండి, అర్చనలు చేసుకోండి, ఇలా చేసుకోమని చెప్పినందుకు భగవంతుడు మీకు సద్బుద్ధినిచ్చి చేసుకునే మనస్థైర్యం కూడా ప్రసాదించుగాక. నా దృష్టిలో ప్రతి ప్రాణి పరమాత్మయే, ఆ దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఇంతకు ఎందుకు చెప్తానంటే భస్మము చాలా గొప్పది, అది ధరించాలి. ధరిస్తే ఐశ్వర్యాలు వస్తాయి. ఒకప్పుడు దుర్వాస మహర్షి స్వర్గానికి ఆశీర్వదిద్దాం ఇంద్రుణ్ణని బయలుదేరాడు. ఒళ్ళంతా విభూతి పూసుకుని శివలింగార్చన చేశాడు. లింగార్చన అయిపోయిన తర్వాత ఈ ఒళ్ళంతా విభూతి బాగా పూసుకున్న ఆయన స్వర్గలోకానికి ప్రయాణం అయ్యాడు. స్వర్గలోకానికి ఎవరు వెళ్ళాలన్నా ముందు నరకం నుంచే వెళ్ళాలి. వయ్యా నరకం, నరకం లేకుండా స్వర్గానికి ఎవరు వెళ్ళండో. ఇప్పుడు మా ఉప్పలు రావాలంటే ఎవడొచ్చినా ఎక్కడి నుంచి రావాలి? పార్కు పక్క నుంచి రావాలి, వయ్యా పార్క్. అలాగే ఎవడైనా నరకానికి వెళ్ళాలంటే, అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే అక్కడ పార్కు పక్కనంతా నరకంలో ఉంది, అందుకని. ఓ పక్కన డ్రైనేజ్ ఉంటుంది, ఓ వైతరిణి అని ఓ నది ఉంది, ఆ నది దాటి రావాలి. వైతరిణి దాటకుండా రాలేరు. అదేంటో, వైతరిణి నది లేకుండా ఎక్కడా ఏ క్షేత్రమూ ఉండదు. పురి జగన్నాథంలో వైతరిణి బాగుంటుంది, మా పీఠం పక్కన ఒక వైతరిణి, హైదరాబాద్లో అశోక్ నగర్లో ఒక వైతరిణి, ఉప్పల్ దగ్గర ఒక వైతరిణి. దాటిన తర్వాతనే భగవంతుడి దర్శనం అవుతుంది అన్నమాట. అందువల్ల సరే ఈ స్వర్గానికి బయలుదేరిన ఆయన నరకం నుంచి ప్రయాణం చేస్తున్నట్ట. అక్కడికి రాగానే నరకంలో ఒక కుండం దగ్గరకు వచ్చాడు. ఆ కుండం పేరు కుంభీపాకము. కుంభము అంటే కుండ. కుండాకారంలో ఉన్న ఒక పెద్ద నరకం ఉంటుంది. ఆ నరకంలో పెద్ద పెద్ద కుండలు ఉంటాయండి, అవి ఇనప కుండలు, చతురస్రాకారంలో తయారు చేసి చుట్టూతో మూతి ఉన్న కుండలు. ఆ కుండలు పూర్తిగా ఇనుముతో తయారు చేస్తారు. ఒక్కొక్కటి 64 చదరపు మైళ్ళు కొన్ని, 100 చదరపు మైళ్ళు కొన్ని చొప్పున కుండలు అన్నమాట. ఆ కుండల కింద కట్టెలు పెట్టి, ఈ కట్టెలకి నిప్పు పెట్టి, ఈ కుండల్ని బాగా కాల్చి దాంట్లో నూనె పోస్తారు. ఆ నూనె ఎప్పటిదనుకుంటున్నారు, ఆ ట్యాంక్ బండి దగ్గర పుడుకులేస్తారు చూసారా, ఆ నూనె అనమాట. మాంధాతమ కాలం నాటి నూనె, వైవస్వత మనువు దీపారాధనకి వాడు వదిలేసిన నూనె, అటువంటి నూనె. మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట. ఆ నూనె పీల్చిన తర్వాత ఇక చావడానికి వేరే మార్గాలు వెతకక్కర్లా. అలాంటి భయంకరమైన కంపు నూనె ఆ కుండల్లో పోసి బాగా మరగబెడతారు. కళపెళ కళపెళ మరగబెడతారు. ఈ చచ్చిన వాడి ఆత్మ బొటన వేలంత ఉంటుందండి చచ్చిపోయాక. మనం చావగానే, అంటే ఇప్పుడు ఇప్పట్లో చావం, 100 ఏళ్ళు నిండాక ఎప్పుడొకప్పుడు చస్తాంగా, అప్పుడు మన ప్రాణం మన బొటన వేలంత అయి బయటకు వస్తుంది. అంగుష్ట ప్రమాణ పురుషుడు అతడు. దీనికి ఒక తాడు వేసి యమకింకర్లు బయటికి లాగుతారు. ఎప్పుడు పద్మాకర్ గారితో వచ్చి ఆయన పురాణం వినకుండా బయట బలాదూరుగా తిరిగితే. కానీ మీరంతా శ్రద్ధగా పురాణం విన్నారు, పొద్దున గురువుగారితో గుళ్ళోకి వచ్చారు గనక, మీ అంగుష్ట ప్రమాణ పురుషుణ్ణి యమకింకర్లు బయటికి లాగరు. మీ శ్రద్ధని బట్టి దేవదూతలో, బ్రహ్మదూతలో, లేకపోతే కిన్నరులో, కింపురుషులో, యక్షులో, గంధర్వులో ఎవరో పట్టుకెడతారు. ఇంకా బాగా పరమభక్తితో గురువే హరుడు, హరుడే గురుడు అంటూ ఈ పురాణం వింటూ ఇక్కడున్నంతసేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ తిరిగేటటువంటి వాళ్ళ ప్రాణములను శివకింకరులు వచ్చి కైలాసానికి పట్టుకుపోతారు. ఈ శివతో పాటు నారాయణాన్ని కూడా, అంటే వైకుంఠదూతలు వచ్చి వైకుంఠానికి పట్టుకెడతారు. తర్వాత మీ ఇష్టం. ఇవన్నిటితో పాటు మధ్య మధ్యలో కామాక్షి దర్శనానికి వెడితే మణిద్వీపానికి కూడా వెళ్ళచ్చు. మీ చేతిలో ఉంది. చెప్పాక మీరు ఏ లోకానికి కడతారో మీ ఇష్టం. నేను మా లోకాన్ని చెప్పవలసింది చెప్పాను, మీ లోకం మీకున్నది. కానీ సహజంగా పాపాత్ములు ఎక్కువ మంది ఉంటారు గనక, అందరూ మీలాంటి పుణ్యాత్ములు ఉండరు గనక, యమకింకర్ల ప్రాణానికి ఒక గేలం తాడు వేసి టక్కన బయటకు లాగుతారు. ఆ ప్రాణం బొటన వేలంత బయటికి రాగానే ఎదురుగుండా ఒక శరీరం పెడతారు. ఆ శరీరం పేరు యాతనా శరీరము. ఆ శరీరం గౌడుగేది కంటే, కాటుక కంటే, మసి కంటే, నా జుట్టు కంటే నల్లగా ఉంటుంది. అంత నల్లగా ఉన్న శరీరంలో ఈ ప్రాణం ప్రవేశపెడతారు. ప్రాణం ఎక్కువసేపు బయట ఉండలేదు, దానికి ఏదో ఒక ఆధారం కావాలి. ఈ ఆధారమును ఉపాధి అంటారు. ఏమంటారు? ఉపాధి. ఉపాధి అంటే ఈ ఎంప్లాయ్మెంట్ అని కాదు, ఉపాధి కేంద్రము అంటారు. కానీ అందులో ఉపాధి ఎవరికి లేదు, అందులో ఉన్న నలుగురు బతకడానికి తప్ప. దిక్మాల ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాడు ఎవడికి ఉద్యోగం ఇచ్చాడు కనుక ఓ తినేయడానికి తప్ప. వీళ్ళందరినీ కడిగి పారేయాలి ఒకసారి. అసలు గురువుగారు ఉన్నది ఈ సంవత్సరం అందరినీ ప్రక్షాళన చేయడానికి, వాళ్ళందరికీ షాంపూ పెట్టడం కాకుండా కుంకుడికే రసం వేసి ఆ తలంటేసి వదిలేస్తాను ఒకసారి. కాబట్టి సంస్కృతంలో ఉపాధి అంటే ఆధారం అన్నమాట. మనిషి బ్రతకడానికి శరీరం ఉండడానికి ఒకటి కావాలి, ఒక ప్రాణం నిలబడడానికి ఒక శరీరం కావాలి. ఈ ప్రాణం నిలబడేటటువంటి ఉపాధి పట్టుకొస్తారు, అది యాతనా శరీరం. అందులో ప్రవేశపెడతారు ఈ ప్రాణాన్ని, అప్పుడు ఈ ప్రాణం అందులో కెడుతుంది. ఆ శరీరం మెడకు తాడు వేసి గొర్ర 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 పశువుని ఈడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోతారు. ఈడ్చుకుపోయి యమలోకానికి పట్టుకుపోతారు. యమలోకానికి వెళ్ళడానికి భూలోక కాలమానం ప్రకారం 12 నెలలు పడుతుంది. యమలోకంలో ప్రయాణం ఒక డే అండ్ నైట్, భూలోకంలో ఒక మాసం. భూలోకంలో నెల గడిస్తే ఈ యమలోకానికి వెడుతున్నాడు ఇందాక చెప్పాను ఈ పాపాత్ముడు యాతనా శరీరంలో, వాడికి ఒక్కరోజే, ఒక రాత్రి పగలు. అక్కడ నడుస్తున్నప్పుడు ఒక రాత్రి పగలు వాడికి గడిస్తే ఇక్కడ నెలలాళ్ళు గడుస్తుంది. అందుకే చచ్చిపోయిన వాడికి ఏం చేస్తారు, ప్రతి మాసము మాసికం అనే పేరుతో పిండం పెట్టాలి. ఇలా పిండం పెడితే వాడికి దాహం తీరి ఇంత అన్నం తిని అమ్మాయ్యా మా ఇంట్లో వాళ్ళు ఎంత మంచివాళ్ళు, నాకు మాసికం పెట్టారు లేకపోతే అల్లాడిపోతానని ఏడుస్తాడండి. నేను నిజంగా చూశాను కూడా, ఇది నేను సాధన వల్ల చూశాను, నేనేం ఒట్టొట్టినే చెప్పట్లా. గరుడ పురాణం రాశాను కదా, అది కూడా కొనుక్కుని చదవండి. ఇంకా పెద్ద గరుడ పురాణం రేపు రాబోతున్నది, అది చదవండి. ఇవన్నీ నేను తపస్సు చేసి కళ్ళారా చూసి కన్నీళ్లు పెట్టుకు రాసిన గ్రంథాలు, ఉట్టుట్టినే బెదిరించడానికి రాసిన గ్రంథాలు కావు. కొంతమంది పాపాత్ములు ఏడ్చారండి, మా వంశంలో నాస్తికుల్ని తయారు చేశాం, మేము పిండం పెట్టలేదు, మా వంశంలో ఒక్కళ్ళు పిండం పెట్టడం లేదు, ఇక్కడ అల్లాడిపోతున్నామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే జాలేసేది. కానీ మనం ఏం చేయలేము ఇక్కడ అందరికీ. అందుకే నేను ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఎవరెవరు ఇలా పిండ ప్రదానాలేక అల్లాడిపోతున్నారో వాళ్ళందరికీ శుభం కలుగ్గాక అని మళ్ళీ తర్పణాలు ఇస్తూ ఉంటాను, పితృన్ తర్పయామి అని. కానీ అందరినీ మనం రక్షించలేం కదా. అందువల్ల నాస్తికవాదం చేయకుండా మాసికాలు పెట్టించండి. పాప జీవాత్మ గజగజలాడిపోతున్నవాడు సంతృప్తి పొందుతాడు. ప్రతి మాసం మనం ఇక్కడ మాసికం పెడితే ఈ పిండాలు నీళ్లు వదిలిపెడితే ఆ ప్రయాణం చేస్తున్నవాడు, ఆ భయంకర మార్గంలో వెడుతున్నవాడు, అల్లాడిపోతున్నవాడు అమ్మయ్య అని గొంతు తడుపుకొని ఈ పిండం వల్ల గండం గడిచి కడుపు నిండగా మళ్ళీ ప్రయాణిస్తాడు. లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయి నీరసంతో ఉన్నవాడు నడిస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది. పైగా ఈ భూలోక మార్గం కాదది, యమ మార్గం. ముళ్ళు రాళ్ళు అతి భయంకరమైన దుర్వాసన కుక్కలు నక్కలు వెంటబడుతూ ఉంటే ఈ యమకింకరులు నిర్దాక్షిణ్యంగా లాగేస్తూ ఉంటే ఎంత బాధపడతారో. మా నాన్నగారు ఎంతో అదృష్టవంతులు, మా అన్నదమ్ములు అందరం కలిసి ఒక్క మాసికం కూడా విడిచిపెట్టలేదు. 12 మాసికాలు పెట్టాం, మా అమ్మకి పెట్టాం. నేనే అంటే నాకంటే మా ఆఖరాడు ఏమన్నాడో తెలుసా, ఒరే ఇంకో లక్ష ఎక్కువైన మంచి గోవుదానం చేద్దామన్నాడు ఆయన. ఇలా అన్నదమ్ములు అందరూ నేనంటే నేనని పోటీ పడ్డారు. చాలా చోట్ల జరుగుతున్నది ఏమిటో తెలిసినా, ఒరే నువ్వు పెద్దాడివి నువ్వు పెట్టరా లేకపోతే చిన్నాడివి పెట్టరా అని తప్పుకుంటారు. కానీ మా అమ్మ ఏం పుణ్యం చేసిందో, నాన్నగారు చేసిన తపస్సు ఏమిటో తెలియదు, కానీ ఐకమత్యంతో ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మా నాన్నగారు వెళ్ళిపోయి నేటికి 21 సంవత్సరాలు గడిచినా తద్దినన్నాటికి అందరూ వచ్చేస్తారు. ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ భాగం మా ప్రణవపీఠానికి వస్తారు, అక్కడైతే కొంచెం నిష్ట సాగుతుందని. ఎంత శ్రద్ధగా అందరం ముందు రోజు వచ్చి ఆ కార్యక్రమం పెట్టి మర్నాడు పెడుతూ ఉంటామండి. అప్పుడల్లా మా నాన్నగారి విగ్రహాలు అక్కడ పెట్టాం పీఠంలో, అమ్మా నాన్నల యొక్క విగ్రహాలు, వాటికి నమస్కారం చేసుకుంటాం. అప్పుడు ఎంత సంతృప్తి కలుగుతుంది, వాళ్ళు కళ్ళ ముందు కనపడి దీవిస్తారు. అది పుణ్యం అంటే, వాళ్ళు మనకి శరీరం ఇచ్చి మనల్ని పోషించి మనం బ్రతకడానికి అవకాశం ఇస్తే వాళ్ళు చచ్చాక ఎంత ముద్ద పెట్టలేకపోతున్నారా, అది పెద్ద ఖర్చా. నీకు కావాలంటే సినిమాలకి 100,000 తగిలిస్తున్నావా, వ్యసనాలకి సీసాలకి ఖర్చు పెడుతున్నావా, నీ షికార్లకు ఖర్చు పెడుతున్నావా, నువ్వు సెకండ్ ఏసీలోనో లేకపోతే విమానంలోనో వెళ్ళడానికి ఖర్చు పెడుతున్నావా, సంవత్సరానికి ఒక 3-2,000 ఖర్చు పెట్టలేమా, అది ఖర్చు పెట్టలేకపోతే కనీసం ఇంత పిండం పెట్టడానికి ఖర్చు ఉండదుగా, అది కూడా పెట్టలేవా, ఇంత దుర్మార్గుడువా నువ్వు అని ఆ పితృదేవతలు చెప్పిస్తారట పాపం. అందువల్ల మీరు చేసే ప్రవర్తన మీద మీ పిల్లలు ఆధారపడి ఉంటారు. మీరు నాస్తికులైతే మీ పిల్లలు పిండం పెట్టరు, పెట్టకపోతే ఈ గండం మీరు అనుభవిస్తారు. అనుభవిస్తున్నప్పుడు ఈ పద్మాకర్ గారు గుర్తొస్తారు, అప్పుడు ఏడ్చినా మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఇప్పటి నుంచి మెలకు తెచ్చుకోండి, పెద్దలకి పిండ ప్రదానం చేయటం నేర్చుకోండి. ఏది నేను చెప్పేది, ఆ అర్హత ఉన్నవాళ్ళు లేదా కాస్త బొట్టు పెట్టుకుని భగవద్ ధ్యానం చేయండి. ఇవేమీ మనకి జరగము అనుకుంటే మీరు బ్రతికొండగా మీరు మీ పేరు మీదుగా భాగవతం సప్తాహ దీక్షతో పారాయణ చేయించుకోండి, ఆ ఫలితం పోయించుకోండి. అప్పుడు వాడికి పిండ ప్రదానం చేయపోయినా గండం ఉండదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా గొప్పది భాగవతం. భాగవతాన్ని 7 రోజులు సరి అయిన పద్ధతిలో పారాయణము చేయించుకుని ఆ ఫలితం కనుక ధారపోయించుకుంటే ఆ వ్యక్తి మరణించిన తర్వాత వాడికి ఒకవేళ ఈ కర్మకాండలు సక్రమముగా జరగకపోయినా వాడికి ఏ ప్రమాదము ఉండదు, వాడు ఉత్తమ గతులు కెడతాడు అని సుస్పష్టంగా వేదవ్యాసుల వారు భాగవత మహిమలో గోకర్ణోపాఖ్యానంలో చెప్పారు, దుందుకారుడి చరిత్రలో చెప్పారు. అవి మనం నమ్మకపోతే అది కర్మ అనుకోండి. అందువల్ల ఎందుకు చెప్తానంటే ప్రతి మాసము ఇక్కడ గడిస్తే అక్కడ వాడికి ఒకరోజు ఈ తిండో నీళ్ళో దొరికితే బాగా నడుస్తారు, లేకపోతే ఏడుస్తూ పోతారు, వాళ్ళు ఈడ్చుకుపోతారు. సరిగ్గా ఇక్కడ సంవత్సరీకం పెట్టే రోజు నాటికి అక్కడ 13వ రోజు అవుతుందిట ప్రయాణంలో, అది 13వ రోజు. ఇక్కడ ఏమవుతుంది మనకి సంవత్సరీకాలు 3 రోజులు కార్యక్రమాలు. ఈ 3 రోజుల కార్యక్రమాల్లో మధ్య రోజు ఉంటుందే, ఆ మధ్య రోజు ప్రధానమైనది, అదే అసలైనటువంటి సంవత్సరీకం. ఆ రోజు యమధర్మరాజు దగ్గర ప్రవేశపెడతారు. అప్పుడు ఆ యముడు ఎలా ఉంటాట, నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నిద్ర అంబకోదగ్రు ఆభీల స్ఫీత నిశాత దంష్ట్రు భృకుటీ భీమాస్యు నానారుజాకాలోగ్రంతక మృత్యువందితు యమున్ గంచున్ గదాదండ పాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తు కరాళాంగునిన్. నల్లని మేఘం ఎలా ఉంటుందో, అంజన పుంజ కాటుక ముద్ద ఎలా ఉంటుందో, అంత నల్లగా ఈ పాపాత్మునికి యముడు దర్శనమిస్తాడు. యముడికి 2 రూపాలుంటాయి, పుణ్యాత్ములకి తెల్లని రూపంతో అందమైన బట్టలు వేసుకుని సౌందర్యంతో కిరీటం పెట్టుకుని దర్శనమిస్తాడు, మంచి హీరోలాగా కనపడతాడు. ఇదిగో పాపాత్ములకి నల్లని మేఘంలాగా కాటుక ముద్దలాగా భయంకరాకారంతో దర్శనమిస్తాడు. ఇంత నల్లగా ఉన్నవాడి కళ్ళు ఎలా ఉంటాయట, అరుణోన్నిద్ర అంబకో దగ్గురు ఎర్రగా చింత నిప్పుల్లాగా అతి భయంకరంగా కనపడతాయి కళ్ళు. అంత నల్లగా ఉన్నవాడి కళ్ళు ఎర్రగా ఉంటే ఎలా ఉంటుంది, అసలు చూస్తేనే వణుకొస్తుంది అన్నమాట. ఇంకా కోరలు వంకర తిరిగి పదునుగా సింహం కోరల కంటే ఇంకా భీకరంగా ఉంటాయి. ఈ కోరలను చూస్తే రంపపు ముళ్ళవలే కనపడతాయి. కనుబొమలు ఇంతంత లావుగా ఉండి ఇలా కనుబొమలు ముడివేసినప్పుడు ఏమిట్రా మీసాలు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారా అన్నట్టుగా కనపడతాయిట. అలా కనుబొమలు ముడివేసి కోపంగా చూస్తట, రోరా పాపాత్ముడా, కంచి వెళ్ళావా పద్మాకర్ గారితో, వెళ్ళలేదా, ఇంట్లో కూర్చుని గడ్డి మేస్తావా దౌర్భాగ్యుడా, కనీసం బృందావనం వెళ్ళావా, భాగవత సప్తాహం 7 రోజులు మీకోసం చేస్తే భాగవతం వినకుండా ఇంట్లో భాగవతం ఆడతావా, నీచుడా త్రాష్టుడా అని తిట్టకూడని తిట్లన్నీ మన రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తిడుతూ ఉంటారే, అలాంటి తిట్లను మరిపింపజేస్తూ తిడతారు. ఇక ఆయన పక్కన యమధర్మరాజు గారికి జై అని సేవలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఎవరు తెలుసు వాళ్ళు, నానారుజ, రకరకాల రోగాలు, కుష్ఠరోగం, క్షయరోగం, మోకాళ్ళ నొప్పులు, దిక్కుమాలిన ముక్కులు, దగ్గులు, జలుబులు, తుమ్ములు, ఇలాంటి రకరకాల రోగాలే కాకుండా ఈ మధ్యన చైనా వాడు కనిపెట్టిన కొత్త రోగం కోవిడ్, ఇవన్నీ చక్కని స్త్రీ రూపాలు ధరించి నల్లని ముసుగేసుకుని బురకాలు వేసుకుని యమధర్మరాజు గారికి జై, వీళ్ళందరినీ భూలోకంలో ఏడిపించి చంపింది మేమే అంటాయట. ఒక్కొక్కడు ఒక్కొక్క రోగంతో చస్తాళ్ళండి, ఒక్కొక్కటి చివరి రోజులో అని ఆయాసంతో చస్తే అప్పుడు ఆయాసం ఒక రూపంతో వచ్చి, ఒరే ఆయాసం రూపంలో నిన్ను చంపిందని నేనేరా, ఇంత పాయసం తిన్నావుగా ఇప్పుడు అనుభవించి ఆయాసం అంటుంది. లేదా కోవిడ్ వల్ల చచ్చిపోతే ఇదిగో నిన్ను చంపింది నేనే అని బెదిరిస్తాయట. ఇలా నానారుజ రకరకాల రోగాలు పక్కనే ఉంటాయి. కాలపురుషుడు అక్కడే ఉంటాడు. ఇంకా మృత్యువందితుడు, మృత్యుదేవత కూడా అక్కడే ఉంటుంది, ఆయనకి నమస్కరిస్తూ ఉంటుంది. అందుకని నానా రుజ కాలోగ్రాంతక మృత్యువందితు యమున్ గాన్సున్. ఇంకప్పుడు ఆ యముడు ఎలా ఉన్నాడు, గదాదండ పాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తుడు. ఓ పక్కన గద పెట్టుకుని భుజం మీద యముండ అంటాడా అండాయని, తెలుగు డైలాగులు పలకడాయన. నేనే యముణ్ణి అంటాడు. ఓ పక్కన యమపాశాలు పట్టుకుంటాడు. అలాంటి భేకరాకారంతో ఉన్న యముణ్ణి చూడగానే వీడి గుండెలు బేజారు ఎత్తిపోతాయి. అప్పుడు ఆ యముడు వీడి పాపాలేమిటి అని, చిత్రుడు, చిత్రగుప్తుడు, చంద్రుడు, సూర్యుడు, పగలు, రాత్రి, వేదములు, పురాణములు వీటన్నిటిని అడుగుతాట. కేవలం చిత్రగుప్తుడు అక్కడే కాదండి, ఇంతమంది చాలామంది ఉన్నారు పక్కన, వీళ్ళందరూ చెబుతారనమాట ఏ మూల ఏం చేశాడు. నిన్న 28వ తారీఖు అనుకుంటాను, 28వ తారీఖు నాడు పద్మాకర్ గారు పురాణం చెబుతూ ఉంటే కనపడకుండా పోయాడండి వీడు, వేసేయండి వీడిని అంటారట. వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి, సీసీ కెమెరాలు వాళ్ళ దగ్గర. ఓహో, కళ్యాణ సమయంలో కనపడకుండా వీళ్ళు టీ తాగుతున్నారండి, శివపార్వతుల కళ్యాణం చూడలేదండి అని చెప్పేస్తారట. అదేంటండి, ఎవరికీ తెలియకుండా హాల్లోంచి వెళ్ళిపోయి టీ తాగితే ఇది ఎలా తెలిసిందండి అంటాడు ఈ పాపాత్ముడు. చూసారా, ఇంతమంది మీ మీద ఫోకస్ పెట్టారు. మీరు అనుకుంటున్నారు ఇక్కడున్న సీసీ కెమెరాలని, ఇవి పనిచేయవు ఇంటర్నెట్ లేకపోతే, అక్కడ ఎప్పుడు నెట్ ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత ఎవరికీ తెలియదని ఎప్పుడు అనుకోవద్దు అనమాట. అనుక్షణము మన మీద ఒక దృష్టి పెట్టే ఉంచుతారు వాళ్ళు. ఆ తర్వాత ఇవన్నీ విన్నాక ఆయన ఒక్కొక్కడికి ఒక శిక్ష వేస్తాడు. అందులో అతి భయంకరమైన శిక్ష కుంభీపాక నరకం. ఇప్పుడు ఇందాక చెప్పిన నరకం అదనమాట. కుండల్లో నూనె మరుగుతూ ఉంటే ఈ దుర్మార్గుని పట్టుకొచ్చి అందులో వేస్తారు. వేయగానే వాడి శరీరం అలా అలా ముద్దయిపోతుంది. మన వంట వాళ్ళు మైసూరు బజ్జీ వేస్తే మధ్యలో ఉడకదు, బాగా వేగదు, పై తొక్క వేగుతుంది కానీ లోపల వేగదు, కానీ అక్కడ పూర్తిగా వేగిపోతాడు. ఎవరికైనా అలా వేగాలని ఉంటే చెప్పండి, దానికి కిటుకు చెబుతాను. కుంభీపాక నరకంలో మైసూరు బజ్జీలాగా వేగిపోవాలనే కోరిక ఉన్నవాళ్ళు సీక్రెట్గా నన్ను కలవండి చెబుతాను. అంత భయంకరంగా వేగిపోగానే మళ్ళీ ఏం చేస్తారు, ఆ బూర్లు మూకుళ్ళలాగా ఉన్నటువంటి కొండలో ఒక చట్రం పెడతారు. మీరు బజ్జీలు పైకి తీయడానికి ఒక గరిటె ఉంటుంది చూసారా, చిల్లు గరిటె, ఆ గరిటెతోటి వీడిని పైకి తీస్తారు. తీగానే నూనె కింద కారిపోతుంది, వీడు పైకి వస్తాడు. వీడు పైకి రాగానే మళ్ళీ వాడి శరీరం యథాతథంగా అయిపోతుంది, మాడిపోయిన వాడు మళ్ళీ పూర్వంలా తయారవుతాడు. ఇదే కుంభీపాకంలో ఉన్న కష్టం. చస్తే పర్వాలేదు, చచ్చి అక్కడికి వెళ్ళాడు కదా, అందులో వేగిపోయిన వాడిని మళ్ళీ యథాతథంగా తయారు చేసి, ఎరా అందులో వేగుతున్నప్పుడు ఎలా ఉంది అని అడిగితే, ఇంతకంటే మా ఆవిడతో వేగితే బాగుండండి, ఆవిడతో వేగలేక ఇక్కడికి వచ్చాననుకున్నాను, లేక ఆయనతో వేగలేకపోయారనుకున్నాను, ఇప్పుడు వేగిపోతున్నాను, మీకు పుణ్యం ఉంటుందండి, నన్ను వదిలేస్తే కంచిపోతానండి, ఇంకా రేపటిదాకా టైం ఉందండి, పురాణం వింటానండి అంటే, అబ్బే కుదరదు నాయన, ఈ పైకి వచ్చిన తర్వాత కిందకి వెళ్ళే అవకాశం లేదురా నాయనా అని మళ్ళీ అందులో వేస్తారు. అలా ఒకసారి కాదు, వాడి పాపాలను బట్టి 10 ఏళ్ళో 100 ఏళ్ళో 1000 ఏళ్ళో బాగా బజ్జీలు వేయించినట్లుగా, పుణుకులు వేయించినట్లుగా, మిరపకాయ బజ్జీ వేయించినట్లుగా, బెండకాయ బజ్జీ వేయించినట్లుగా, దొండకాయ బజ్జీ వేయించినట్లుగా, అవేవో బంగాళాదుంప చిప్స్ వేయించినట్లుగా, ఇలా వేయించి 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 వదిలిపెడతారు. ఆ కర్ణ ఎప్పుడో ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం అయిన తర్వాత, పారిపోతానన్న మీకేం వేయింపు లేకుండా చూస్తాను నేను, హడిలి పారిపోకండి, లేదులేండి, కుర్రాడు కోసం వెళ్ళాడు. కిరణ్ వర్మ అంటే లండన్ నుంచి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ సప్తాహం కోసం వచ్చాడంటే ఈ పురాణం కోసం వాళ్ళకి ఎంత భక్తి ఆలోచించండి. అతని పేరు కిరణ్ వర్మ. అతని ఏకైక పత్ని, కొడుకు, కూతురు నలుగురు బోలెడంత ఖర్చు పెట్టుకుని ఈ యాత్రకి ముందే టిక్కెట్లు తీసుకుని వచ్చారు. గురువుగారు లండన్ వెళ్ళారంటే ఒక్కరోజైనా వాళ్ళ ఇంట్లో ఉంటారు, అంత భక్తి ఆ కుటుంబానికి. అలాగే ఒక ఆవిడ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. మా డాక్టర్ గారు విజయలక్ష్మి గారు అమెరికా నుంచి వచ్చారు, ఫ్లారిడా నుంచి వచ్చారు, ఇలా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చారండి. మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, ఏరి అరుగు అక్కడ ఉన్నారు విజయలక్ష్మి గారు, ప్రతి సంవత్సరం రెండు యాత్రకు వస్తారు అమెరికా నుంచి ఇక్కడికి, ఓల్డ్ ఖర్చు పెట్టుకొస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్కలేదు. ఒకసారి అమెరికా వెళ్ళి వస్తే ఎకానమీ క్లాసులో వెళ్ళినా 2 లక్షలు కేవలం టిక్కెట్కి, ఇంకా బిజినెస్ క్లాసులో పెడితే 5 లక్షలకి తక్కువ కాకుండా అవుతుంది. అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ దేశాల నుంచి వచ్చి శ్రద్ధతో వాళ్ళు పురాణం వింటూ ఉంటే ఈ దేశంలో ధర్మం ఎప్పుడు నిలబడుతుంది. ఇరే బృందావనానికైతే దాదాపు 12 దేశాల నుంచి వస్తున్నారు. జనవరిలో మేము శ్రీలంక యాత్ర పెట్టుకున్నామే, ఆ శ్రీలంక యాత్రకి అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి వచ్చే వాళ్ళ కోసం పెట్టాం, కొద్దిమంది మన వాళ్ళకు కూడా పెట్టాం. ఎన్ని ప్రాంతాల నుంచి వస్తారు, ఎంత శ్రద్ధగా ఉన్నారండి, వచ్చినసేపు అడుగడుగున భగవన్నామ సంకీర్తనం చేస్తున్నారు. అలాంటి పుణ్యాత్ములు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళ వల్ల ధర్మం నాలుగు పాదాల వర్ధిల్లుతుంది, నడుస్తుంది. ఈ ధర్మం ఎప్పటికీ నాశనం కాదు, నాకు నమ్మకం. కృతయుగ ధర్మం మళ్ళీ వస్తుంది. ఈ దుర్వాసుడు స్వర్గానికి వెడుతూ వెడుతూ ఈ కుంభీపాకం దగ్గర ఆగాడు. లోపల నుంచి, బాబు అవి వేగిపోతున్నాం వేగిపోతున్నాం, నా శిక్ష ఎంత అని అడిగితే, నీకు శిక్ష 100 ఏళ్ళని ఒకడికి, 1000 ఏళ్ళని ఒకళ్ళకి, యమకింకరులు చెబుతున్నారు. అప్పుడు దుర్వాసుడు, ఏమిట్రా ఈ కుంభీపాకంలోంచి అరుపులు వినపడుతున్నాయి, అందరూ భయపడిపోతున్నారు అని కుతూహలంగా గోడ దగ్గరకు వచ్చి, పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుందండి, మన గుళ్ళలో చూసారు ఎంతంత పెద్ద గోడలో, అలాంటి ఆ ప్రహరీ గోడ దగ్గరికి, ప్రాకారం దగ్గరకు వచ్చి, ఆయన ఆకాశంలో వెళ్ళగలడు గనక ఆ ప్రహరీ పైన తలపెట్టి లోపలికి చూశాడు. ఆ లోపల కుండలు, కుండల కింద మంట, అందులో నూనె, ఆ నూనె మరిగిపోవడం, అందులో పాపాత్ములు తణుకులో పుణుకులు వేగినట్టుగా వేగిపోవడం, వణుక్కుంటూ గొణుక్కుంటూ అరవడం, ఇదంతా చూశాడు. అంతటి మహానుభావుడు వణికిపోయేట, ఆయనకి కంగారు వచ్చింది. ఓరి నాయనోయ్, కుంభీపాకం ఇంత భయంకరమా అని ఇలా తల ఊపాడు. ఒక్కసారి ఇలా తల ఊపడంతో ఓ తమాషా జరిగింది. ఆ కుంభీపాక నరకంలో ఉన్న కుండలన్నీ మాయమైపోయాయి, కట్టెలన్నీ మాయమైపోయాయి. అక్కడ చల్లని గాలి వీచింది, చెట్లు వచ్చాయి, పువ్వులు వచ్చాయి, ప్రకృతి అంతా వసంత ఋతువులోకి మారిపోయింది, మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చేసింది. ఈ పాపాత్ములందరూ అందమైన శరీరాలు ధరించి డ్యాన్సులు చేయటం మొదలెట్టారు. దాంతో యమకింకరులకు కంగారు వచ్చి, ఇదేమిట్రా కుంభీపాకం కాస్త స్వర్గంలో అయిపోయింది అనుకుని, యమధర్మరాజా యమధర్మరాజా, హఠాత్తుగా మన కుంభీపాక నరకం స్వర్గంలా తయారైపోయింది, అక్కడ చల్లగాలి వీస్తోంది, అక్కడ వాతావరణం అంతా మారిపోయింది, శిక్షలన్నీ ఆగిపోయాయి. కారణమేమిటి అంటే, యముడికి కూడా అర్థం కాక తానే స్వయంగా అక్కడికి వచ్చాడు. నిజంగానే కుంభీపాకం స్వర్గంలో ఉంది ఇప్పుడు. ఆయన కూడా, యముడు కూడా కిరీటం పైకి తీసి బుర్రగొక్కున్నాడు. కారణమేమిటో తెలియక, ఇంతలో నారాయణ నామస్మరణం చేసుకుంటూ నారద మహర్షి వచ్చాడు. నారదుడు వచ్చాడంటే ఎంత ఆహ్లాదం, ఆయన కంఠం విప్పితే నారాయణ స్మరణమే. ఆహా, ఆ మహానుభావుని తలుచుకుంటేనే మన జీవితాలు బాగుపడిపోతాయి. తన నోటి నుంచి కేవలం హరినామం తప్ప మరేమీ రాదు. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు, జగములకు చేయించు చెవుల పండువు, మాయించు నగాళి ఇట్టి మతి మరి కల్లడే. తన చేతిలో ఉన్న మహతి అనే వీణ నిరంతరం మీటుతూ ఉంటాడు. ఆ వీణ మీటుతున్నప్పుడల్లా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్ర జపం చేస్తూనే ఉంటాడు. ఆయన వీణతో వాయించేది కేవలం హరినామమే, మంత్రమే. ఈ విధంగా వీణ వాయిస్తూ విష్ణువు మీద పాటలు పాడుతూ చెవులకి పండగ చేస్తాడు జగత్తుకి, మన పాపాలన్నీ పటాపంచలు చేస్తాడు, నాశనం చేస్తాడు. అటువంటి మహాత్ముడు జ్ఞాని మరి లేడు అని పోతన గారు ప్రథమ స్కంధంలో నారదుని గురించి ఈ పద్యం రాశాడు. అంత అద్భుతమైన పద్యం అది. జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. శ్రిత కమల కుచ మండల ధృత కుండల, శ్రిత కమల కుచ మండల ధృత కుండల, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల. కలిత లలిత వనమాల, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. అమల కమల దళలోచన భవమోచన,
అమల కమల దళలోచన భవమోచన త్రిభువన భవన నిధాన త్రిభువన భవన నిధాన ఆ త్రిభువన భవన నిధాన త్రిభువన భవన నిధాన జయ జయ దేవ హరే హరే జయ జయ దేవ హరే
ఆ పరమాత్ముడిని స్మరించడానికి ఆయనకి భగవంతుడు మంచి కంఠం ఇచ్చాడు, వీణ ఇచ్చాడు. ఆయన పరే నిరంతర హరినామస్మరణం. మూడు లోకాలు అనేటటువంటి దానిని భవన పుట్టించటానికి నిధాన నిధి వంటి వాడ, ముల్లోకాలను సృష్టించే ఒక నిధివి నువ్వు అన్నాడు ఆయన. త్రిలోకాలను సృష్టించే మహానుభావుడివి, అటువంటి నీకు నమస్కారం. అమల స్వచ్ఛమైన కమల తామర పువ్వు యొక్క దళ రేకు వంటి లోచన కన్ను కలిగిన వాడా, ఏమాత్రము తెగిపోకుండా గిల్లులు లేకుండా వాడిపోకుండా నిర్మలముగా ఉన్న తామర పువ్వు రేకుల్లా ఉన్నాయట ఆయన కళ్ళు. అది అమల కమల దళ లోచన. భవమోచన సంసారం నుంచి విముక్తి కలిగించేవాడా. మూడు లోకాలు త్రిభువన అంటే మూడు లోకాలు, భవన పుట్టించుట అనే దానికి నిధాన నిధి వంటి వాడా. దేవదేవ జగన్నాథ నీవు జయము పొందుదువుగాక. భగవంతుడికి జయం కోరుకుంటే అప్పుడు మనకి జయం కలుగుతుంది. బలం గురోహ ప్రవర్ధతం అంటే నీకు బలం పెరుగుతుంది. అందుకని ఎప్పుడు అలా కోరుకోవాలని శాస్త్రం చెబుతున్నది. శ్రిత కమల కుచమండల లక్ష్మీదేవి యొక్క వక్షస్థలాన్ని ఆశ్రయించుకుంటాట ఆయన ఎప్పుడు. లక్ష్మీదేవి లేకపోతే ఆయన ఉండడు. అందుకని లక్ష్మిని ఆశ్రయించుకున్నవాడా. ధృత కుండల ధృత ధరింపబడిన కుండల కుండలములు కలవాడా అంటే ఎప్పుడు చెవులకు కుండలాలు ధరిస్తాడు. కుండలాలు ధరిస్తే ఆయన ఆనందపడతాడు. అందుకని ఆయన ఎప్పుడు కుండలాలు ధరిస్తాడు. మనం కూడా కుండలాలు ధరించాలి. మనం ఎంతసేపు మండలాలే మండలాలే తందాంతాన అంటున్నా కానీ కుండలాలు కుండలాలు అనడం లేదు. కుండలాలు ధరిస్తే నీ లాభాలు ఉన్నాయి. ఎంత అద్భుతమైనది. అందువల్ల శ్రిత కమలాకుచ మండల ధృత కుండల కలిత లలిత వనమాల, కూర్చబడిన లలితమైన మృదువైన వనమాల ధరించినవాడా అంటే ఆయన మెడలో ఎప్పుడు వనమాల ఉంటుంది. ఆ వనమాల ఎటువంటిది, మృదువైన పువ్వులతోటి లేత లేత ఆకులతోటి కట్టబడిన దండ. ఆ దండతో కూడినవాడా నీకు జయము కలుగుగాక. నిజానికి ఈ పాట ఎవరిది, భక్త జయదేవుడు రాశాడు. కానీ చిత్రం ఏంటో తెలుసా, జయదేవుడు రాసి ఇంత చేసి 1200 అయింది. ఆయన 10వ శతాబ్దం చివరిలో రాశాడు. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సతీ అనసూయ అనే సినిమాలో నారదునికి ఈ పాట పెట్టారు. నారదుడు కృతయుగంలో పాడాడు, కృతయుగంలో జయదేవుడి పాట పెట్టారు. కానీ ఒక్కడన్నా సినిమా చూస్తున్నప్పుడు ఇదేమిటి, భక్త జయదేవుడు చూస్తే ఇంత చేసి 1200 వాడు కదా ఆయన, ఏమిటి ఈ రాసిన పాటని నారదుడు పాడటం ఏమిటి అని అడిగాడు. అడగడం ఎందుకంటే పాడినవాడు ఘంటసాల అవటం వల్ల అన్నీ మర్చిపోతాం. ఆ మాధుర్యంలో పడి మనం అంత ఆనందం పొందాం. నిజంగా మన అదృష్టం ఘంటసాల లాంటి ఒక మహానుభావుడు కైలాసం నుంచి వచ్చి కొంతకాలం పాడి వెళ్ళిపోయాడు ఆయన. చూసారా, ఇలాగే కొన్ని కొన్ని పాటలు ఉంటాయి. విప్రనారాయణ ఉన్నాడు. విప్రనారాయణుడు జయదేవుడి కంటే చాలా ముందువాడు, 200 ఏళ్ళు ముందువాడు. కానీ విప్రనారాయణ సినిమాలో సావిరహే తవ దేనారాధ అని జయదేవుడు అష్టపది పెట్టారు. అంటే విప్రనారాయణుడు అవతారం చాలించిన 250 ఏళ్ల తర్వాత రాసిన పాట ముందే పాడేసింది ఆవిడ అందులో. అవి మనం పట్టించుకోం. కారణం వాటిల్లో ఉన్న గొప్పతనం మాధుర్యం. కొన్ని కొన్ని ఎలా ఉంటాయి, కావ్యాలు పరిశీలించేటప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే మన పెద్దలు విచిత్రంగా రాశారనిపిస్తుంది. అల్లసాని పెద్దన మనుచరిత్రలో పాండవుల చేతిలో ఉన్నటువంటి గాంధీవం, చంద్ర నీ దగ్గర లేదు, ఉంటే నువ్వు నన్ను ప్రాణం తీసేవాడు అని రాసింది. ఈ కథ 2వ మను స్వారోచిషమును కథ. అప్పటికి అసలు పాండవులు ఉన్నారా, ద్వాపరయుగం వాళ్ళు, అది కూడా ఈ వైవస్వతమును కాలం వాళ్ళు. నాలుగు మన్వంతరముల క్రితం గాంధీవం అనే నీ విల్లు అర్జునుడి దగ్గరికి వెళ్ళింది అని తిట్టింది వరుధిని. అసలు ఊహిస్తాం మనం. ఇంకా చిత్రం, గోవధము చేయు తురకల దైవంబవు నీవు అని చంద్రుడిని తిట్టింది ఆవిడ. ఆవుల్ని చంపే తురకాళ్ళ దైవం రా నువ్వు అని. తురకాళ్ళు అప్పుడెక్కడున్నారు? సారోచిష మరువు కాలంలో. ఇది కవుల యొక్క గొప్పతనం అనమాట. వాళ్ళు రాస్తున్నప్పుడు ఆ భాష మీద దృష్టితో పట్టించుకోం. అలాగే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో గంగా సంగమ మెచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందమం పొందునే రంగతుంగ తరంగహస్తముల ఆ రత్నాకరేంద్రుండుని అంగం వంటి సుఖించినేని గుణభద్ర తుంగభద్ర నది అని ఒక పద్యం రాశాడు. తుంగభద్ర, నువ్వు డైరెక్ట్గా సముద్రంలో కలవ్వు, ఎందుకని తుంగభద్ర కృష్ణానదికి ఉపనది కాబట్టి తుంగభద్ర కృష్ణలో కలిసిపోతుంది. ఒకవేళ నువ్వు కృష్ణలో కలిసిపోకుండా నువ్వే సముద్రం కేసి వెళ్ళి సముద్రుడిలో కలిస్తే అప్పుడు సముద్రుడు ఈ గంగని ఇష్టపడతాడా, యమునతో ఆనందిస్తాడా, కావేరిని పో అంటాడు తప్ప అని రాశాడు. ఇక్కడే ఒక పొరపాటు ఏమిటి మీరు కనిపెట్టండి, గంగా కృష్ణ గోదావరి ఇవన్నీ డైరెక్ట్గా సముద్రంలో కలుస్తాయి. అప్పుడు ఏమవుతుంది, సముద్రుడికి ఇవి భార్యలు. కానీ కొన్ని నదులు ఉపనదులు, ఆ ఉపనదులు కొన్ని గంగలో కలిసిపోతాయి. అందులో ఉపనదుల్లో గంగలో కలిసిపోయేది కౌశికి, యమున, అయోధ్యానగరం దగ్గర ఉన్న సరయు, ఇవన్నీ గంగకి ఉపనదులు, గంగలో కలిసిపోతాయి. కాబట్టి ఈ నదుల్ని సముద్రుడు ముట్టుకునే అవకాశం లేదు. అందుకని తుంగభద్ర నువ్వు కృష్ణలో కలిసిపోతావు, అందువల్ల నువ్వు సముద్రుణ్ణి ముట్టుకోలేకపోతున్నావు. కానీ నిజంగా నువ్వే కనుక కృష్ణలో కలవకుండా సముద్రుణ్ణి తాకితే నీ వంటి గొప్ప నది భార్య అయ్యాక గంగని యమునని కావేరిని తిరస్కరిస్తాడు అని రాశాడు. అక్కడ ఆయన మర్చిపోయింది, యమున కూడా గంగానదికి ఉపనది, యమునతో ఆనందము పొందునే అన్నాడే, యమున కూడా అందులో కలవదు, ఎందుకంటే యమున కూడా గంగలో కలిసిపోతుంది. అంతంత పొరపాట్లు ఒక్కొక్కప్పుడు కవులు చేస్తారు. చేసిన వాళ్ళు మహాత్ములు కనుక అదొక స్వేచ్ఛ అని ఆ పుణ్యాత్ములకి నమస్కరించాలి తప్ప విమర్శించకూడదు, వేలెట్టకూడదు. కాబట్టి ఎప్పుడు వీలుంటే అప్పుడు. నాయన రికార్డింగ్ బాగుందా? బాగానే అవుతుందా? ఇదేదో ఊడిపోయినట్టు అనిపించింది నాకు. నాకు తెలుస్తుంది, నీకు తెలియదు. గురువు గారికి ఉన్న పెద్ద గొప్ప విషయం ఏంటంటే ఏదైనా ఊడిపోతే ఎంత తన్మయత్వంలో ఉన్నా మళ్ళీ ఇహలోకంలోకి వచ్చేస్తారు. అందుకే గురువు అన్నారు, ఇది తెలియకపోతే బరువు అన్నారు. ఇదంతా ఎదుగు చెప్పారు గురువుగారు. ఇప్పుడు యమధర్మరాజు గారి దగ్గరికి హరినామ సంకీర్తనం చేసుకుంటూ నారద మహర్షి రాగానే యముడు ఆయనకు నమస్కరించి సరిగ్గా టైంకి వస్తారండి. ఈ ప్రపంచంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చి వాళ్ళు చేయవలసిన పని చేస్తారు. ఈ పైలోకాల్లో నువ్వు, భూలోకంలో పద్మాకర్ గారు ఉన్నారు, అందువల్ల సమయానికి వచ్చావు. ఈ పరమ పవిత్రమైనటువంటి కుంభీపాకం, ఆయన దృష్టిలో కుంభీపాకం పవిత్రం, ఎందుకంటే పాపాత్ములు శిక్షిస్తోంది కనుక. అటువంటి కుంభీపాక నరకం ఇప్పుడు స్వర్గంగా మారింది. కారణమేమిటి, పాపాత్ములు సుఖం ఎందుకు పొందుతున్నారంటే, అప్పుడు ఆయన నవ్వి ఇదంతా ఈ పుణ్యాత్ముడి ప్రభావం అన్నట్ట. ఈయన దుర్వాసుడు, స్వర్గానికి వెడుతున్నాడు. ఈ కుంభీపాక నరకంలో హాహాకారాలు వినబడ్డాయి. వెంటనే ప్రాకారం పైకెక్కాడు, అక్కడి నుంచి లోపలికి తొంగి చూశాడు. పాపాత్ముల శిక్షలు చూడగానే ఆయనకి కొంచెం శరీరం కంపించింది, తల వణికింది, ఇలా ఊపాడు. ఊపగానే ఆయన నుదుట ఉన్న విభూతి రాలి కుంభీపాకంలో పడింది. ఓం నమశివాయ అనుకుంటూ పంచాక్షరి మంత్రంతో విభూతి పెట్టుకున్నాడు ఆయన. ఆ విభూతి ఇందులో పడ్డగానే నరకం కూడా స్వర్గం అయిపోయింది. ఇది భస్మ మహిమ. అందువల్ల భస్మం ఎంత గొప్పదో ఆలోచించు అనగానే వెంటనే దుర్వాసుడికి దండ వేసి తొందరగా స్వర్గానికి వెళ్ళిపో అని చెప్పి ఈ పాపాత్ములందరినీ స్వర్గానికి పంపేసి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పాపాత్ములు కాదు కనుక, మళ్ళీ ఆ విభూతి తుడిచి కొత్తగా కుంభీపాకం అక్కడ మళ్ళీ కట్టించి ఆ రోజు నుంచి విభూతి ధరించిన వాళ్ళు కుంభీపాకంలోకి అడుగు పెట్టకూడదు ఋషులారా అని బోర్డు పెట్టాడు. మళ్ళీ దాన్ని అమలు చేయడానికి ఆ పైన ప్రాకారం చుట్టూత తీగలు కూడా పెట్టాడు, ఎలక్ట్రిక్ షాకులు అవి పెట్టాడు. అప్పటి నుంచి విభూతి పెట్టుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళడం లేదు, లేకపోతే యమలోకం పోయి స్వర్గం వస్తుంది కనుక. ఇదంతా సిరియాళ్ళుడు ఎవరికి చెప్పాడు, నాయన మీ నాన్న నిన్ను చంపేస్తాడరా వెళ్ళిపో అంటే వెళ్ళనంటే ఆవగింతంత భూతిమై నలముకొనిన వెలది గుమ్మడికాయంత వెర్రి పుట్టు అని చెప్పాడే జంగమదేవరా, ఆయనతో చెప్పాడు. ఇంత కథ వెనక్కి వచ్చి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే అవధాని అంటారు, లేకపోతే సావధాని అంటారు. అందువల్ల భస్మం అంత గొప్పది. అటువంటి భస్మం పెట్టుకుంటే వెర్రి రాదు. భయంకరమైన వెర్రి మొర్రి లోకాల నుంచి కూడా కైలాసానికి వెడతాం. భస్మము యొక్క మహిమ ఇంతింతని చెప్పడానికి వీలు కాదు. ఈ ప్రపంచంలో భస్మము కంటే పవిత్రమైనది మరొకటి లేదు. భస్మమును విడిచిపెట్టినవాడు పాపాత్ముడవుతాడు. కాబట్టి నాయన, నువ్వెంత చెప్పినా జంగమదేవరా, నేను మాత్రం బూడిద విడిచిపెట్టను, నా శరీరాన్ని త్యాగం చేయటానికి వెనుకంజ వేయను, వెళ్ళి రానగానే మీరు భలే పుట్టారా, మీ నాన్నవ వెర్రాడు నువ్వో వెర్రాడివి, మరీ ఇంత శివభక్త అని పలికి, నా మాట కాదన్నావు కదా, అందువల్ల స్పృహ తప్పిపో అని నెత్తిమీద చేత్తో కొట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే కుర్రాడి కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఇలా నాలిక బయటపెట్టి చొంగగార్చుకుంటూ పడిపోయాడు. మూర్చి వచ్చిన వాళ్ళే అయిపోయాడు. పిల్లలంతా కంగారు పడి, వాడెవడో జంగమదేవర ప్రయోగం చేశాడు, కుర్రాడు మూర్చిపోయాడని గురువుగారికి చెప్పగానే గురువుగారు అన్నారు, మనకేం పర్వాలేదు, ఈ ప్రపంచంలో మనల్ని రక్షించే దివ్యశక్తి మన కంచిలో ఉన్నది అని. వెంటనే ఆయన దగ్గర ఒక జోలి ఉన్నది, ఆ జోలిలో ఉన్న విభూతి తీసి ఓం నమశివాయ అని పలుకుతూ ఈ కుర్రాడు నుదుటి పెట్టగానే కుర్రాడు టక్కున మళ్ళీ యథాతథంగా తయారయ్యాడు. ఇంతలో వాళ్ళ నాన్నగారు వచ్చి, గురువుగారు ఇక మా కుర్రాడిని ఇంటికి పట్టుకుపోతున్నాం అని విషయం చెప్పకుండా ఈ కుర్రాడిని పట్టుకుపోయాడు. ఈయన కుర్రాడి కోసం చిరుతొండ నంబి స్కూలుకు రాగానే అక్కడ ఒక పచ్చి బాలెంతరాలు ఒక ఆవిడ తిరువెంగనాంచి దగ్గరకు వచ్చింది. అమ్మగారు అని తలుపు తట్టింది. తిరువెంగనాంచి తలుపు తీయగానే, నేను బాలెంతరాలనండి, నా దగ్గర పాలు ఎక్కువ లేవు, అందుకని పిల్లాడు చంటి పిల్లాడు ఏడుస్తున్నాడు, వాడి కోసం కొంచెం ఆవు పాలు పోయించండి అంది. ఈవిడ ఆవు పాలు పట్టుకొచ్చింది. ఆవు పాలు పట్టుకొచ్చేలోపు తినగా ఉండదుగా, అమ్మగారు ఈ ఊరంతా ఒకటే గోలగా ఉంది, ఎవడో ఒక కపట యోగి మీ ఇంటికి వచ్చాట, ఆ యోగి కోసం మీ కుర్రాడిని ఒక్కడిని వండి వడ్డిస్తున్నారని విన్నాం, మా మాట వినండమ్మా, ఎంత తపస్సు చేస్తే పిల్లలు పుడతారు తల్లి, పచ్చి బాలెంతరాలని కనుక నాకు బాగా తెలుసు, నా కొడుకు కోసం పాలు అడుక్కోవడానికి కూడా వచ్చాను మీ దగ్గరికి. అటువంటిది మీరు ఆరేళ్లు పెంచిన బంగారం లాంటి పిల్లవాడిని పాపాత్ముడు ఒకడికి అన్నంగా వండి పెడతారా, వాడిని చంపుకుంటారా? ఈ యోగుల్ని నమ్మకూడదు, వాళ్ళు పాపాత్ములు. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలుతుంది తప్ప ఇంకేం లాభం లేదు. ఎందుకంటే యోగులు ఒళ్ళంతా ఏం పూసుకుంటారు, విభూతి. వీడు యోగి, వాడు యోగి, రాసుకుంటే ఏమవుతుంది, ఈ బూడిది రాలుతుంది. అలాంటి బూడిదిగాళ్ళని నమ్మద్దు అనగా వెర్రిదానా, ఆ మాత్రం బుర్ర లేకుండా మా ఆయన మాట ఇవ్వడు. నీ దృష్టిలో జోగి కపట యోగి, కానీ మా దృష్టిలో ఆయనే శివుడు. ఎవరెన్ని చెప్పినా సరే మేము మా వ్రతం తప్పం అనగానే మీ కర్మ అని పాలు పోయించుకుని వెళ్ళిపోయింది. ఈ ముత్తైదు రూపంలో పార్వతి వచ్చి తల్లిని పరీక్షించింది, శివుడు మాయాజంగమ రూపంలో కొడుకును పరీక్షించాడు. ఎన్ని పరీక్షించినా ఈ పరీక్షలో వాళ్లే ఉత్తీర్ణులు అయ్యారు తప్ప శివుడే ఓడిపోయాడు. ఇక్కడ భక్తుడి దగ్గర పార్వతి ఓడిపోయింది. అలా భక్తుల దగ్గర ఓడిపోవడం వాళ్ళకి ఇష్టంట. మా భక్తులు గొప్పవాళ్ళు అవ్వాలి, మేము ఓడిపోవాలనుకుంటారు వాళ్ళు. అనంతరం పిల్లవాడిని తీసుకొచ్చి, నాయన మరొక్కసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నావు, నువ్వు మనస్ఫూర్తిగా చచ్చిపోతావా అంటే నిర్మలంగా చచ్చిపోతాను, నాకే బెంగా లేదు, శరీరం విడిచిపెట్టినా మళ్ళీ ఇంకో జన్మ వచ్చినా ఆ జన్మలో కూడా శివుడి పాద పద్మములను సేవించే యోగం కావాలనగానే గరుక్కున కత్తిపీటతో వాడి తల కోసేశాడు తండ్రి. నిర్వికారముగా ముఖంలో బాధ కనిపించకుండా తలొక్కటి పక్కన పెట్టి మిగతా శరీరం ముక్కలు ముక్కలుగా కోసి చిన్ని చిన్ని ముక్కలతోటేమో పచ్చడి పెట్టిందిట. మెంతి బద్దలు అంటారు చూశారు కదా, మామిడికే చిన్న చిన్న ముక్కలు కోసి చక్కగా కారం ఉప్పు వేసి బద్దలు పెడతారు, అలా మెంతి బద్దలు కొంత, చారు కొంత, పప్పులో మామిడికాయ పప్పు బదులుగా ఈ ముక్కలు వేసి కొంత పప్పు, కందాబచ్చల్లో వీడి బొంద వేసి ఇలా రకరకాల కూరలు చేశారు, పాయసంలో కూడా వేశారు, దధ్యోదనంలో వేశారు, పులిహోరలో కూడా అల్లం ముక్కలు వేసినట్టుగా వేశారు. ఈ విధంగా శరీరాన్ని ఎన్ని రకాలైన పిండి వంటలు చేయాలో అన్ని ఆహార పదార్థాల్లో వేశారు. కొన్నింట్లో ఇంగువ పోపు, కొన్నింట్లో మెంతులు, కొన్నింట్లో ఆవాలు, మరి కొన్నింట్లో నెయ్యి, కొన్ని చోట్ల నూనె, కొన్ని చోట్ల జీడిపప్పులు, ఇవన్నీ కలిపి ఉండడం వల్ల అవన్నీ పదార్థాలు విచిత్రంగా తయారయ్యాయిట. ఆ కర్ణ మాయా మహాయోగిని అమ్మని విస్తళ్ళు వేసి కూర్చోబెట్టారు. పెద్ద పెద్ద ఆకులు వేయగానే, ఇదిగో చిరుతొండ నంబి, నేను ముందే చెప్పాను, నువ్వు కూడా పక్కన నాతో పాటు ఈ మాంసం తినాలి, అలా యజమాని తింటేనే అన్నం తింటానన్నాను, నీకు కూడా ఆకు వేయించుకోనగానే అని మతిపోయింది. కొడుకు మాంసం తినాలి, ఇప్పుడు కొడుకును వండి పెట్టడం కంటే తినడం ఎక్కువ బాధాకరం. అయినా శివుడికి మాట ఇచ్చాను, అలాగే వెయ్యి పీట అన్నాడు వాళ్ళ ఆవిడ్ని. ఆవిడ పీట వేసింది. ఆయనకి ఆకేశాక అన్ని పదార్థాలు వేశారు. వెయ్యగానే ఏది కళ్ళు కనిపించమంటాడు, చెవులు వినిపించమంటాడు ఈ ముసలాడు అని వాసన చూసి, దుర్మార్గుడా దుర్మార్గురాలా, మీ ఇంట్లో భోంచేయను అని ఎగిరి గంతులేయడం మొదలెట్టాడు. అదేమిటి స్వామి, ఇంత కష్టపడి వంటలు చేశాక మా అబ్బాయినే వండి పెట్టిన తర్వాత ఇంకా అన్నం తిన్నంటావేమిటంటే, మీ ఆవిడ మోసం చేసింది అన్నట్ట. ఏమే నువ్వేం మోసం చేసావన్నాడు ఆయన. నేనేం మోసం చేయలేదండి, నేనే వండి పెట్టానందండి ఆవిడ. అన్నిటిల్లోకి ఉత్తమ అంగం శిరస్సు, శరీరంలో అన్నిటికంటే గొప్పది తల. తలకాయ మాంసం ఇందులో లేదు, తలకాయ పక్కన పెట్టి మిగతా శరీరం అంతా వండి పెట్టింది. వెరీ హెడ్ హెడ్ లేకపోతే మేము భోజనం చేయమన్నాడు వాడు. ఉండాలి హెడ్ లేకపోతే తినం ఫుడ్ అన్నాడు వాడు. ఇది గడ్డు సమస్య ఆవిడికి. తలకాయ వండలేక పక్కన పెట్టింది. ఇప్పుడు ఆ తల వాళ్ళ కోరిక మీద రోట్లో వేసి రోకలతో కొట్టి అలా కొట్టాలట, కొట్టి ఆ జుట్టు తీసేసి అందులో ఉన్న మాంసం గీకి ఆ తర్వాత మళ్ళీ వండింది పాపం. మేక తలకాయ పెడుతుంటుంది సార్, గొర్రె తలకాయ తోక ఒకటి తల ఒకటి పెడతాడనమాట మాంసం కొట్ల దగ్గర. మా ఇంటికి ఉప్పలు పెడుతున్నప్పుడు సరిగ్గా అక్కడ కనపడుతూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా నేను నవ్వుకుంటాను, రే యజమాని నెక్స్ట్ నువ్వే గొర్రె, నువ్వే మేక, నీ హెడ్ ఇక్కడ వాళ్ళ కడుపులోకి ఫుడ్ అంటూ ఉంటాను నేను. వాడికి ఇప్పుడు తెలియదు కానీ నెత్తి మీద ఒక టోపీ పెట్టుకుని మీకు టోపీ పెట్టాను అనుకుంటున్నాడు పిచ్చాడు, నెక్స్ట్ టోపీ వాడిదే. ఆ విధంగా తల మాంసం కూడా వండి వడ్డించాక ఇప్పుడు బాగానే ఉంది, మర్చిపోయాను ఇంకొక లోటు ఉంది అన్నాడు వాడు. మళ్ళీ ఏమిటి స్వామి అన్నట్టిన, నీతో పాటు నీ కొడుకు కూడా పక్కన కూర్చుని భోంచేస్తేనే భోంచేస్తానన్నా నువ్వు మర్చిపోయావేమో అన్నట్ట. ఉన్న ఒక్క కొడుకుని చంపేస్తే ఇంకెక్కడి నుంచి కొడుకు వస్తాడు, అయ్యా ఉన్న ఒక్క కొడుకుని మీకు పెట్టాం కదండి అంటే నాకు అదంతా అనవసరం, నీ కొడుకు కూడా నీ ఇంట్లో భోంచేయాలి అనగా, వాడు ఎక్కడున్నాడో ఏమిటో అన్ని చోట్ల విహారానికి పోయాడు అన్నట్టు ఈయన. తప్పించుకోవడానికి, తప్పించుకోవడానికి అండం కాదండి దానికి, అది విహారానికి పోవటం అంటే మన ఆత్మ శరీరం విడిచిపెట్టాక అన్ని దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్ళిపోతుంది. మన శరీరంలో 5 ప్రాణాలు ఉంటాయి, ఆ 5 ప్రాణములను ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అని 5 ప్రాణాలుంటాయి. అందులో ఉదానం అనే ప్రాణమే యముడు బయటికి లాగుతాడు. ఇంక ఈ ప్రాణము అపానము సమానము వ్యానము ఇవేం చేస్తాయి, ఒక్కొక్క అవయవం నుంచి పైకొచ్చి చిట్ట చివరిగా ఉదానంలో కలిసిపోతాయి. అప్పుడు ఈ ప్రాణాలు బయటికి రాగానే కాసేపు అటు ఇటు తిరుగుతాయి, తిరుగుతున్న వాటిని మళ్ళీ ఓ చోటకి కలిపి వాటిని బొటన వేలంత పురుషుడిగా మార్చి యమకింకరులు మళ్ళీ యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ఒకవేళ యమకింకరులు రాకుండా ఏ విష్ణుదూతలు వస్తే కాసేపు ఈ ప్రాణాలు అన్ని చోట్లకి తిరుగుతాయటువంటి పంచప్రాణాలు చావడానికి ముందు కొంతసేపు విహరిస్తాయి. అందుకని ఆయన టెక్నిక్గా మా వాడు విహారానికి వెళ్ళాడు అన్నాడు. పోనీ ఓ పని చెయ్యి, నీ కొడుకు అన్ని దిక్కులకి విహారానికి వెళ్ళాడు అంటున్నావు కదా, కాబట్టి అన్ని దిక్కులకి తిరుగు, తిరిగి నీ కొడుకుని రమ్మని పిలు, వాడు వచ్చాడా అప్పుడు భోజనం చేద్దాం, రాకపోయాడా పిలిస్తే రాలేదు గనక మన తప్పు లేదు అప్పుడు భోజనం చేద్దాం అన్నట్ట. సరేనండి మీరు పిలవమన్నారు కాబట్టి పిలుస్తాను అని ఈయన వెంటనే తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయవ్యం ఉత్తరం ఈశానమని పిలువబడే 4 8 దిక్కులు ఆకాశం భూమి ఇవన్నీ దశ దిశలు చూశాడు. చూశామన్నాడు, రారా వణిగ్వంశవారాసి హిమధామ రారా వికస్వరాంభోరుహాక్ష రారా మహాఘోర వీర శైవాచార రారా ఘనౌదార్య రాజరాజా రారా కుమార కంఠీరవేంద్ర కిశోర రారా సిరాల రారా రారా నా కుర్ర నా జీయ రారయనుచు చీరే గారాపు కొడుకు రాజీవనయన. భర్త భార్య ఇద్దరూ కలిసి భర్త ఒక కంఠంతో భార్య ఒక స్వరంతో అన్ని దిక్కులకి తిరిగారు. అందులో భర్త గారికి ఎందుకో కానీ కంఠం కొంచెం గద్గదమైంది. కొంచెం పెద్ద కంఠంతో వాళ్ళ ఆవిడే ధైర్యంగా పిలిచిందండో, అందుకే రాజీవనయన పిలిచింది అన్నారు. కొంచెం జాగ్రత్తగా వినండి పదం. కొడుకా రారా అని పిలుస్తోంది తల్లి. ఆ తల్లి ఎలా ఉందిట, పద్మాల్లాంటి కళ్ళు కలిగి ఉందిట. కొడుకు పోయినప్పుడు సాధారణంగా స్త్రీ కష్టం ఎలా ఉంటుంది, భరించలేని కష్టం అది. అప్పుడు కళ్ళల్లోంచి ఏం రావాలి, నీళ్లు రావాలి, కళ్ళు మూసుకుపోతాయి. అప్పుడు శ్రీనాథుడు అంటున్నాడు రాజీవ నయనట, వికసించిన తామర పువ్వులా అందంగా ఉన్నాయట కళ్ళు, అనగా ఏ మాత్రము రవ్వంత కూడా దుఃఖం పొందటం లేదు ఆవిడ. శివుడి దగ్గరికి నా కొడుకు వెళ్ళాడనే ధైర్యంతో ఉంది, అందుకని ఆవిడ ముఖంలో వికారం లేదు, కళ్ళల్లో నీళ్లు లేవు. అలా సౌందర్యంతో ఆ కళ్ళు ఒప్పారుతున్నాయి. అలా ఒప్పారుతున్న కళ్ళతో ఏమంది ఆవిడ, వైశ్యవంశం ఒక సముద్రం, ఈ వైశ్యుల యొక్క వంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడివి నువ్వు అందావు. ఎంత అందమైన ఉపమానం అండి. సముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు, చంద్రుడి వల్ల సముద్రం ఉప్పొంగుతుంది. పరమ పవిత్రమైన మా వంశం ఉన్నదే ఈ వైశ్యవంశం. ఈ వంశం అనే సముద్రానికి చంద్రుడి వంటి వాడివి, అటువంటి కుర్రాడా రా. వికసించిన తామర పువ్వు లాంటి కళ్ళు కలిగిన కుమారా రా, మా వంశంలో ధైర్యం కలిగి సింహం పిల్లలాగా ఉన్నావు నువ్వు. సింహ కిశోరం, సింహం యొక్క కిశోరం అంటే పిల్ల, కిశోర శబ్దానికి కేవలం పిల్లాడని అర్థం ఉండదు. ఈ మధ్యన వాడు ఎవడికో కిషోర్ అని పేరెట్టి ఏమన్నా అంటే కిషోర్ అంటే కృష్ణుడు అండి అండం. కిషోర్ అంటే కృష్ణుడు కాదు, సింహము కాదు, పిల్లాడు, చంటి పిల్లాడని అర్థం. కాబట్టి నందకిశోర అంటే నందుడి కొడుక అని అర్థం, లేదా యశోదా కిశోర అంటే యశోద కొడుకు అని అర్థం, సింహ కిశోర సింహం పిల్ల అని అర్థం, ఉత్తి కిశోర్ అంటే ఇంత పిల్లాడు. సగం సగం చదవడం, సగం సగం పేర్లు పెట్టడం, అక్కడి నుంచి ఈ పేర్లు గొప్పగా ఉన్నాయా నన్ను అడగడం. అందువల్ల సింహం పిల్లలాంటి వాడా రారా. ఘనౌదార్య రాజరాజ దానం చేయటంలో కుబేరుడు గొప్పవాడు. కుబేరుడికి ప్రేమ కలిగితే కోట్లు కోట్లు దానం చేస్తాడు. ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి, దానం కూడా కోట్లు దానం చేస్తాడు. దొంగ నోట్లు కాదు, చెల్లని 2000 నోట్లు దానం చేయడం మొదలెట్టారు ఈ మధ్యన. హుండీలో రహస్యంగా 2000 నోట్ వేసిపోయాడు ఒకడు, దీన్ని మార్చుకోలేక వీడు తావడం. అలా కాకుండా ఆయన అలా ఉన్నది ఉన్నట్టుగా దానం చేస్తాడు. నువ్వు దానం చేయటంలో కుబేరుడు లాంటి వాడివి. మహాభయంకరమైన, అంత తేలిగ్గా మానవ మాత్రుడు పట్టుకోలేని వీర శైవాచారాన్ని అనుసరించిన వాడా నాయన. సుందరాకార కుమార సిరియాళ రారా రారా అని ఆ తన్వంగి 4 దిక్కులు దశ దిశలు తిరిగి పిల్లాన్ని పిలిచింది. అలా పిలిచిందో లేదో ఈ ప్రాణం అన్ని దిక్కుల్లోకి వెళ్ళిపోయిన ప్రాణం అంతా ఒక చోటకి చేరిపోయింది. ఈ మాంసం ముక్కలన్నీ ఏదో మాయాబజార్లో టిక్ 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 అని కుండలు కదిలిపోయినట్టుగా, లడ్డూలు కదిలిపోయినట్టుగా కదిలి ఒక చోటకు వచ్చేసాయి. అందరూ చూస్తూ ఉండగానే ఈ మాంసం ముక్కలు విస్తట్లోంచి లేచిపోయి అలా అలా టిక్ 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 అతుక్కుపోయాయి. ఈ ప్రాణం వచ్చి అందులో చేరిపోయింది. చేరిపోవడం సరే, ఈ కుర్రాడు అక్కడికి రాగానే వాడి శరీర అవయవాల్లో తత్తద్వ్యంజన పాక గంధ్యవయవ స్థాన ప్రతానంబుతో అన్నారు. ఇక్కడుంది అసలు కవిత్వం అంతా. ఈ కుర్రాడి తల మీద నెయ్యి వాసన, చేతి దగ్గర ఆవాల వాసన, గుండెకాయ దగ్గర జీలకర్ర వాసన, పొట్ట దగ్గర ఇంగు వాసన, ఇంకో చోట జీడిపప్పు వాసన, ఇంకో చోట కిస్మిస్ వాసన. ఎందుకని ఇవన్నీ వేసి వండారు కదా, ఈ వండిన వాసనలన్నీ కలిపడ్డాయట అందులో. వాడి శరీరం 2-3 రోజులు సువాసనే, నేతి వాసన, ఇంగు వాసన, జీలకర్ర వాసన, సొంఠి వాసన, ఇలాంటి వాసనలతో ఉండిపోయిందిట. అందుకని తత్తత్ వ్యంజన పాక గంధి అవయవస్థాన ప్రతానంబుతోంది, అంటే ఏ అవయవం దగ్గర ఏం వేసామో ఆ వాసన అనమాట. మోకాళ్ళ దగ్గరేమో అవధం వాసన, అవధం కూడా వేసి వండుతారుండే, వంట అవధం అని వేసేవారు. కొంచెం వేస్తే భోజనం బాగా జీర్ణమయ్యి రాత్రికి సుఖంగా ఉంటుంది, అందుకని ఇవన్నీ వేసేవారు. ఇప్పుడు మీరు అవధంతో వండి ఏం పెట్టకండి సుమా. ఈ మధ్యన ఒక ఆవిడ గురువు గారు మీరు పురాణాల్లో చెప్పారు అవధం కూడా వేస్తారని అని అవధంతో లడ్డూలు చేసుకొచ్చింది. ఆ చేసిన లడ్డూలు పట్టుకొచ్చి మా అర్చకస్వామి వారికి పెట్టింది. ఎక్కడా చెప్పరే, ఏ ఊళ్ళో పెట్టింది, మొన్న ఉజ్జయినిలో లాస్ట్ ఇయర్. ఇక తర్వాత అయిపోయింది, కళ్యాణం లేదు, మర్నాడు తద్దినం లేదు, మళ్ళీ ఆన్లైన్ తద్దినం పెట్టాల్సి వచ్చింది. ఇంకా చూడండి, కాబట్టి అలాంటి లడ్డూలు మాత్రం పట్టుకురాకండి, మీకు పుణ్యం ఉంటుంది. వంటావధంతో వాటితోటి చేసుకున్నటువంటి లడ్డూలు మీరు తినేయండి, నేతితో చేసిన లడ్డూలు నా మొహాను కొట్టండి, నేనే అనుకోను. మొహాను కొట్టద్దు, అక్కడ పెట్టండి, మళ్ళీ లడ్డూతో కొడితే వాళ్ళు ఏదో ఇబ్బంది. ఈ విధంగా శరీరం అంతా వాసనతో ఆయన రాగానే అప్పుడు ఆనంద బాష్పాలతో కుర్రాన్ని గట్టిగా కౌగిలించుకుని, మహాత్మా నీవు చెప్పినట్టే పిలిస్తే నా కొడుకు వచ్చాడు అనే లోపు ఆ పక్కకు చూస్తే అక్కడ ముసలాడు లేదు, ముసలాయన లేదు. అక్కడ దశ కంఠాల దశ హస్తాలతో ఐదు ముఖములతో మహానుభావుడు ఏకాంబ్రేశ్వరుడు కూర్చున్నాడు పీఠ మీద. వరసగా 10 చేతులు, ఆ 10 చేతుల్లో ఓ చేతిలో గండ్రగొడ్డలి, ఓ చేతిలో శూలం, ఒక చేతిలో చర్మం, ఓ చేతిలో లేడి, ఇవన్నీ ధరించున్నాడు. ఆయనకు 5 తలలు, తలల మీద జటాజూటాలు, జటాజూటాల్లో గంగ, ఆ పక్కనేమో చంద్రరేఖ, మరో పక్కన అమ్మ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక పరమ సౌందర్యవతి సుందరి అనే పేరు నిజంగా ఆవిడికే తగ్గుతుందిట. అటువంటి శ్రీ సుందరి కామాక్షీదేవి జగన్మాత ఎర్రని చీర కట్టుకుని 3 నేత్రాలతో మెడ నిండా రకరకాల ఆహారాలు హారాలు ధరించింది. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత, ఆవిడ రత్నములు తాపడం చెయ్యబడిన. గ్రైవేయ అంటే మెడలో వేసుకునే, అదే ఇంగ్లీష్లో నెక్లెస్, గ్రైవేయ అంటే నెక్లెస్ అనమాట. పైగా చింతాక పతకం అంటారు దాన్ని, మణుల్లో చింతాక మణులు అని ఉంటాయి, ఆ మణులతో తయారు చేసిన గొలుసు చింతాక పతకం. అది సీతమ్మకు చేయిస్తే చింతాక పతకం అంటే, మన నోట్లో పడి చింతాకు, బత్సలాకు, ఇంకో గోంగూరాకు కాదు, చింతాక, చింతాక పతకంతో కనపడింది ఆవిడ అద్భుతమైన మణితో. ఇంకా ఆవిడ శరీరంలో భుజకీర్తులున్నాయి, కళ్ళు తామర పువ్వుల్లా వికసించి ఉన్నాయి, అవ్యాజ కరుణ కురిపిస్తున్నది ఆ తల్లి. అటువంటి జగన్మాత మంగళదేవత సర్వమంగళ పార్వతీదేవితో పరమేశ్వరుడు పీటల మీద కూర్చోగానే పక్కనున్న సిరియాళ్ళుడు చూస్తూ ఉండగా కుమారుడిగా వారిపోయి వాళ్ళకి నమస్కరించాడు. వెంటనే ఈ ఇద్దరు దంపతులు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. మహానుభవ జయ హాలాహల నీలకంధర మహేశ భక్త చింతామణి, జయ నీహారధరాధరేంద్ర తనయా చారుస్తన ద్వంద్వ సంశ్రయ సంలగ్న పటీర కుంకుమ రజ సంపన్న బాహాంతర. ప్రభు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నవాడ నీలకంధర మహేశ జగత్స్వామి కృపాసముద్రుడ భక్తుల పాలిటి చింతామణి, చింతామణి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమైనా ఇస్తుందట, నువ్వు భక్తుల కోరికలు తీర్చే చింతామణివి, నిరంతరం పార్వతీదేవి నిన్ను కౌగిలించుకుంటుంది, అంటే మీ ఇద్దరు విడిచిపెట్టుండరు, సగం అమ్మ సగం నీవు. అమ్మ నిన్ను కౌగిలించుకోగానే ఆవిడ వక్షస్థలం మీద ఉన్న ఎర్రని కుంకుమ నీ గుండెలకి తగిలి తెల్లని నీ వక్షస్థలము కూడా ఎర్రగా మారిపోతుంది, అంతలా అతుక్కుపోయి భక్తులకు దర్శనమిచ్చే అర్ధనారీశ్వరుడైన మీకు నమస్కారం. ప్రభు అవ్యాజ కరుణామూర్తి నీ పాదపద్మాలకు నమస్కారం. ఏదో ఒక్కసారి నమశివాయ అన్నంత మాత్రం చేత, ఇంత విభూతి పూసుకున్నంత మాత్రం చేత, ఒక బిల్వపత్రం నీ మీద వేసినంత మాత్రం చేత మా ఇంట్లో అడుగుపెట్టి ఇంత పరీక్షించావా, మాకు కుమారుడిగా కుమారస్వామినిచ్చావా అని కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉంటే శివుడు చిరునవ్వు నవ్వి, నాయన నీ భక్తితో మమ్మల్ని జయించావు, ఏం కావాలో కోరుకో అన్నట్ట. మా వైశ్యగోత్రంలో 101 గోత్రాలు ఉన్నాయండి, మాది ఒరిజినల్గా అయితే ఈవిడిది కౌశికస గోత్రం, నాది కాశ్యప గోత్రం. ఈ 2 గోత్రాలలో పుట్టినటువంటి 101 గోత్రాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తామంటే కైలాసానికి పట్టుకుపండి, రాము ఇంకా కొంతకాలం ఉంటామంటే ఆ గోత్రములు భూమండలం ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో పరిడి వెళ్ళేలాగా దాన ధర్మాలు చేసేలాగా ఆశీర్వదించండి అనగానే వరసగా శ్రీల కుల, బుధన కుల ఇలాంటి 101 కులములుగా విభజించి మీలో నన్ను భక్తితో పట్టుకున్న వాళ్ళంతా శాశ్వతంగా సుఖంతో ఐశ్వర్యంతో ఉందురుగాక, శరీరం విడిచిపెట్టాక కైలాసానికి ఒత్తురుగాక, ఇప్పుడు వద్దామంటే వచ్చేయండి అని వస్తామన్న వాళ్ళు పట్టుకుపోయాడు. ఇది జరిగిన తర్వాత ఇంకా చిరుతొండ నంబి వెంగనాంచి, మాకు కూడా కైలాసం ఇస్తావా అంటే, నాయన చిరుతొండ నంబి ఇంకా నీకు శాప విముక్తి అవ్వలేదా, ఇలా దగ్గరికి రా అని చేత్తో తడవగానే ఈ చిరుతొండ నంబి కాస్త తుంబురుడనే గంధర్వుడిగా మారిపోయాడు. తిరువెంగనాంచి అప్సరగా మారిపోయింది. దుర్వాసుడనే మహానుభావుడి శాపం వల్ల భూలోకంలో పుట్టి ఈ వైశ్య వంశాన్ని పవిత్రం చేశారు. ఈ వంశం వాళ్ళంతా మీ కథలు కలియుగంలో పద్మాకర్ గారు చెబుతూ ఉంటే వింటారు. దాంతోపాటు భక్తులంతా ఈ కథని విని తరిస్తారు. ఈ కథ విన్నవాళ్ళు చెప్పిన వాళ్ళు కంచిలోకి అడుగు పెట్టి వింటే అలాంటి వాళ్ళు ఏడేడు 14 తరాల వాళ్ళు తరించెదరు గాక అన్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఎంత అదృష్టవంతులు ఆలోచించుకోండి. నేను మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం మనం ఏ కులంలో పుట్టినా ఏ గోత్రంలో పుట్టినా ఇంతవరకు తెలియక మీ ఇంట్లో ఏ దరిద్రపు మతాల వాళ్ళైనా చేరినా ఈ కథ మీరు వినడం వల్ల వెళ్ళిపోయిన 7 తరాలు రాబోయే 7 తరాలు 14 తరముల వాళ్ళు నరకం నుంచి విముక్తి పొందుతారు. ఇప్పటికే స్వర్గంలో ఉంటే వాళ్ళు కైలాసానికి వెడతారు. ఈ విధంగా 14 తరములను కంచిలో ఈ పురాణం విన్నవాళ్ళు ఉద్ధరిస్తున్నారు. కంచిలో ఈ పురాణం విన్నవాళ్ళు తమ తరాలు 7 14 తరములను ఉద్ధరిస్తున్నారు. అంత గొప్ప మహాద్భుత గాథ ఇది. ఈ గాథని భక్తితో విని సిరియాళ్ళుడి లాంటి మంచి కొడుకు పుట్టాలి, కుమారస్వామి లాంటి వాళ్ళు పుట్టాలని కోరుకోండి, మీ సంకల్పం నెరవేరుతుంది. ఆయన ఏదో రకంగా మీ ఇంట్లోకి వస్తాడు. తదనంతరం వారంతా శివుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. శివుడు అందరూ చూస్తూ ఉండగా తిరిగి ఏకాంబరేశ్వరుడిలో ఐక్యమైపోయాడు, భూలింగంలో ఐక్యమైపోయాడు. అమ్మవారు కూడా అక్కడికి వెళ్ళిపోయింది. మన అదృష్టవశాత్తు కామాక్షి సన్నిధానంలో ఈ కథని ఈ పూట చెప్పుకోగలిగాం. ఇవాళ ఈ వారం శ్రావణ మంగళవారం, మంగళగౌరీదేవి అనుగ్రహించిన కథ, మంగళప్రదమైన కథ, అమంగళాలు తొలగించే కథ ఈ పూట మీరు విన్నారంటే మీరు ఎంత అదృష్టవంతులండి. ఇది నిజంగా పూర్వజన్మ సుకృత పరిపాకం. ఎన్నో జన్మలు సుకృతులు అయితే కంచికి రాలేరు, వచ్చినా ఇక్కడ ఉండనివ్వడండి. ఆయన ఎన్నో పరీక్షలు పెడతాట ఇక్కడ. ఇలాంటి పరీక్షలు అందరూ ఎదుర్కొన్నారు. కంచి పరమాచార్యులు వారు చెప్పారు, నాయనలారా మీరు ఇక్కడికి వచ్చారంటేనే ఎన్నో జన్మల్లో తపస్సు చేసినట్టే, అనేక జన్మల తపఃఫలితం ఉంటేనే కంచిలో అడుగు పెడతారు. సరే, తపస్సు ఫలితం వల్ల అడుగు పెట్టారు, దాన్ని నిలబెట్టుకోవాలి. భగవంతుడు వరం ఇస్తే వరం అందుకోవాలి. ఆ వరాన్ని కూడా అందుకోగలిగారు. రేపు మళ్ళీ ఉదయం యథాప్రకారంగా యజ్ఞం ఉంటుందిగా, యజ్ఞానంతరం రేపు తప్పక రావాలి. 10 గంటలకి గురువుగారు ఒక అద్భుతమైన మరొక కథ చెబుతారు. శివుడికి సంబంధించిన అనేక మహాత్మ్యాలు ఉన్నాయి, అవేమిటో ముందు చెప్పాం, ఆ టైంలో వినాలి. మేము బయట తిరుగుతామండి, మాకు అక్కర్లేదు అనుకుంటే అది వారి యోగం అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ రేపు ఉదయము సాయంత్రము కూడా ప్రవచనాలు ఉంటాయి. రేపు ఉదయం వాళ్ళు సత్కార కార్యక్రమం పెట్టుకున్నారు, ఎందుకంటే 4వ రోజు కదా రేపు, 4వ రోజే సత్కారం చేయాలి. ఈ పారాయణ చేస్తున్న వాళ్ళకి, ప్రవచనం చెప్పిన గురువుగారికి, వంటామూదం తిని ఉజ్జయినిలో మీ అందరి చేత యజ్ఞం చేయించిన అర్చక స్వామివారికి, అందరికీ కూడా రేపు మంచి అద్భుతమైన సన్మానాది కార్యక్రమాలు ఉంటాయి. అందువల్ల ఈ కార్యక్రమాల్లో పాల్గొండి. అనౌన్స్మెంట్ అయ్యాక హారతి పుచ్చుకుని అనంతరం రోజులాగే ఆశీర్వచనం తీసుకుందరు కానీ. తర్వాత మళ్ళీ రేపు సెప్టెంబర్లో యాత్రకు వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? బృందావనం వస్తున్నారు కదా. కొంచెం మీకు అందరికీ సూచన ఏమిటంటే, ఉత్తప్పుడు మీ ఇష్టం అక్కడ తిరగండి. అయ్యాక కూడా 3 రోజులు పెట్టారు. పురాణం వినేటప్పుడు మాత్రం బయట తిరగకండి. ఆ టైంలో ఇంకా అభిషేకాలు ఇవి పెట్టుకోకండి, ఎందుకంటే అక్కడ వింటేనే ఫలితం. శ్రవణము వల్ల వచ్చే ఫలితం దేని వల్ల రాదు. చాలాసార్లు చెబుతున్నది అదే. ఇప్పుడు పోనీ ఓ పూట పురాణం ఎగ్గొట్టేయండి, గురుగారు మీరే మానేయండి, మేము పెడతామని అడగండి, అప్పుడు మీ అందరి కోసం ఓ పూట ఆపేస్తాం. ఇప్పుడు వాళ్ళ పొద్దున్న మిమ్మల్ని తీసుకెళ్ళాం లేదా వరదరాజస్వామి దగ్గరికి అక్కడికి? అలాగే అక్కడ ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు నేనే వస్తాను మీతో. కానీ ఇక్కడ పురాణం జరుగుతూ ఉంటే ఇది వదిలేసి వెడితే అది సంపూర్ణ ఫలితం ఇవ్వదు, ఇది సంపూర్ణ ఫలితం ఇవ్వదు. అందువల్ల శ్రవణం తప్పనిసరిగా చెయ్యవలసినదే. ఈ నియమం పెట్టుకోండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పదకొండున్నర ప్రవచనం, 11:30కి ఇంకా స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు గురువుగారు చెబుతుంటారు అంటే ఏం తెలుసు, ఏం తెలియదు కాబట్టి మిమ్మల్ని చెప్పండి.
శ్రీ గురుభ్యో నమః. రేపు ఉదయం జరగబోయే కార్యక్రమములు ఉదయం 6 గంటలకి ఖచ్చితంగా 6 గంటలకల్లా హోమం ప్రారంభమవుతుంది. ఈరోజు చాలామంది అభిషేకాలకు వెళ్ళారు కాబట్టి రేపటికి 60 మంది హోమంలో కూర్చోవాలి. కాబట్టి వీలైన త్వరగా వస్తే త్వరగా పూర్తవుతుంది. సాయి గారు కూడా ఖచ్చితంగా 6 గంటలకి వచ్చేస్తానని చెప్పమన్నారు. రేపు ఒక్కరోజేయండి ఆఖరు. రేపు ఒక్కరోజే యజ్ఞం ఉంటుంది, కాబట్టి ఇంకా ఎవరైనా పేర్లు ఇద్దాము అని అనుకుంటే తప్పకుండా వచ్చి యజ్ఞంలో పాల్గొనవచ్చు. రేపు ఉదయం గురుగారి ప్రవచనం అయిపోయిన వెంటనే మనం అందరం కూడాను గురుదేవుల్ని అదేవిధంగా భక్తి శ్రద్ధలతో 1000 మందికి పైగా, 1000 కుటుంబాలకు పైగా, అంటే ఒక్కొక్క కుటుంబంలో మనకు అవకాశం దొరికింది కాబట్టి కనీసం 8 నుంచి 10 పేర్లు ఇచ్చాం కాబట్టి 8000 మంది పేర్లని కూడాను ఓపికగా గోత్రనామాలు అన్నింటినీ 200 200 కింద డివైడ్ చేసుకొని పారాయణం చేసినటువంటి పారాయణ పనులకి రుద్ర సంహిత మరియు కోటి రుద్ర సంహితని 5 రోజుల దీక్షతోటి పారాయణ చేసినటువంటి పారాయణ పనులకి మనం సన్మానం నిర్వహించుకోబోతున్నాం.
కాదన్నా, పారాయణ రేపటితో అయిపోతుంది, ఫలితం ధారపోయడం 5వ రోజు, మళ్ళీ ఎల్లుండి కూడా ఉందనుకుంటారు వాళ్ళు, అందుకని ఫలిత ధారపోయేటు ఉందే. అది మీకోసం వాళ్ళు ఏం చేస్తారంటే మీరేం రావక్కర్లా, మీ గోత్రనామాలు చదివి ఈ పారాయణ ఫలితం వాళ్ళు ధారపోస్తారు. మళ్ళీ మీరు ఇక్కడికి రావాలనే కోరిక అక్కర్లా, మీ అందరు గోత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గోత్రనామాలు రాయించుకున్నారు కదా, ఉన్నాయి తెలుసు నాకు, పేర్లు ఇచ్చారా లేదా? మీ అందరి పేర్లు ఆ జాతకాలన్నీ అక్కడ ఉంటాయి. మీరు ఎందుకంటే డబ్బులు కట్టినప్పుడే మీ పేరు అక్కడ ఉంటుంది, అందుకని తత్తత్ గోత్రనామాలని చెప్పి అక్కడ రాస్తారు. ఒకవేళ ఎవరైనా మీ పేర్లు ఇక్కడికి రహస్యంగా వస్తే, అంటే మా ఆయన పేరేంటి ఎదురు ఉండే, ఆయన సంతోష్ గుప్తా కనుక మీ పేర్లు తెలియకుండా మీరు సీక్రెట్గా వస్తే మాత్రం పేరు రాయించుకోండి.
రేపు ఉదయం సన్మానం సత్కారాలు పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం యథావిధిగా 4 గంటలకి ప్రవచనం ఉంటుంది. ఇక ఎల్లుండి 31వ తారీఖు ఎవరైతే 5 రోజుల యాత్రలో ఉన్నారో, 5 రోజుల కాంచీపురం యాత్రలో ఉన్నారో, ఉదయం టిఫిన్లు అయిపోయిన వెంటనే రిసెప్షన్లోనే మీ లగేజ్లన్నీ కూడాను కింద పెట్టేసేసుకొని గురుదేవుల ప్రవచనం అయిపోయిన తర్వాత 31వ తారీఖు ప్రవచనం అయిపోయిన తర్వాత అందరూ కూడాను భోజనములు చేసి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి 31వ తారీఖు ప్రవచనం అయిపోయిన వెంటనే మీ లగేజ్లు శ్రీశక్తి నుంచి శ్రీశక్తి హోటల్లోనే ఇచ్చాము అందరికీ కూడాను 5 రోజుల కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి. కాబట్టి వారంతా కూడా వారి లగేజ్లు రిసెప్షన్లో పెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చి ప్రవచనం వినాలి, ఆ తర్వాత భోజనం స్వీకరించి మీ ట్రైన్లలో వెళ్ళిపోవటానికి కూడాను వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ వెహికల్స్లో వెళ్ళిపోవచ్చును, ఒక బస్సు ఏర్పాటు చేశాము, అదే బస్సులో అందరూ కూడాను మీ రైల్వే స్టేషన్కి
అందరితో కూడాను మీరు కూడాను ఉంటారా అండి? సరే, అక్కడికి ఆ కార్యక్రమం వీళ్ళకి మిగతా 5 రోజుల కార్యక్రమం తర్వాత పాటు మిగతా పూర్తి కార్యక్రమం ఉన్న వాళ్ళు ఏం చేయాలి
చెప్పండి,
మరి అది కూడా చెప్పండి, ఈ చెవులతో విని ఆనందిద్దామని.
పూర్తి దక్షిణ దేశ యాత్రలో ఉన్నటువంటి వారందరూ కూడా,
సరే వారందరూ కూడాను
31వ తారీఖు మధ్యాహ్నం భోజనంలో అయిన వెంటనే తిరుత్తని వెళ్ళి మళ్ళీ తిరిగి కాంచీపురానికే చేరుకొని కాంచీపురంలో నిద్ర చేసి తర్వాత రోజు ఉదయాన్నే టిఫిన్లు అయిపోయిన వెంటనే ఉదయం ఖచ్చితంగా 6 గంటలకే బయలుదేరితేనే మనం అన్ని ప్రదేశాలకి వెళ్ళగలం. ఇందులో సమయపాలన చాలా ముఖ్యం, ఎందుకంటే ఒక బస్సులో ఒక యాత్రా ప్రదేశానికి వెళ్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసాం గురువుగారు బహుశా, అందుకే మనందరికీ కూడాను ఒక ఉదాహరణగా చూపించి ఉంటారు. మనం 240 మంది ఉంటే గురువుగారిని 40 మంది అందుకోగలిగాం. సమయానికి మనం అందరం చేరుకోగలిగితేనే అన్ని ప్రదేశాలు చూడగలం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా రోజుకి 3 నుంచి 4 ఆలయాలు మనం చూడాలంటే సమయానికి తప్పకుండా వెళ్ళాలి. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి హోటల్లో కూడాను మనందరికీ రూములు ఇవ్వాలంటే వాళ్ళకి ఒక లిఫ్టే ఉంటుంది, ఒక మేనేజరే ఉంటాడు, మనందరూ ఆధార్ కార్డులు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా కొంత సమయం అక్కడ పడుతుంది. ఓపిక ఉన్న వాళ్ళు, ముందుగా వచ్చిన వాళ్ళు రూమ్ తాళాలు తీసుకుంటారు, లేటుగా వచ్చిన వాళ్ళు ఏదైనా కుర్చీ తీసుకుని కూర్చోండి. ఓ 1.5 గంటలు అందరికీ రూములు అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేయబడ్డాయి, ఎందుకంటే గురుగారు 240 మంది యాత్రకు వస్తే 200 మంది మాత్రమే యాత్రకు వచ్చారు పేర్లు ఇస్తే. కాబట్టి
ఎంతమంది వస్తున్నారు?
200 మంది వరకు వస్తున్నారు గురు,
200 మంది వస్తున్నారు, 50 మంది మిడిల్ డ్రాప్ అయ్యారు. అవును,
అంచేత అందరికీ కూడాను రూములు ఉంటాయి, కొంచెం సహనం ఉంటే అందరికీ కూడా రూములు ఏర్పాటు అవుతాయి. రేపు హోమానికి ఇంకా పేర్లు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, అందరూ కూడాను సాంప్రదాయ దుస్తుల్లో రావాలి కూడా. నువ్వు మర్చిపోలేకపోతున్నావు,
అది పోలేదు పర్వాలేదు, ఉపన్యాసంలో కొందరికి మరీ మీకు కూడా అవి ఒక ఆయుధాలు.
ఈరోజు అన్నప్రసాద వితరణకి తమ శక్తి మేర ద్రవ్యాన్ని సమర్పించినటువంటి వారు వీరవోలూరు రాజశేఖర్ రెడ్డి లీల కుడుదునోళ్ల గోత్రం, యాలుకల గోత్రం కె వెంకటరెడ్డి కవిత, మారుచి గోత్రం శ్రీకాంత్, చికితస గోత్రం ఎం కార్తికేయ, పైడిపాల గోత్రం చెన్న బాలరాజు జ్యోతి.
అంతేనండి, అంతేనండి. సరే. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా. నిన్ను నమ్మినాను రావా నీలకంధరా. భక్తియేవో పూజలేవో తెలియనైతినే, భక్తి ఏదో పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా. భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే, పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా. మహేశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా. మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, మంత్రమో తంత్రమో నాదమేదో వేదమేదో తెలియనైతినే, నాదమేదో వాదమేల పేద బాధ తీర్పరావయా స్వామీ. వాదమేల పేద బాధ తీర్పరావయా దేవా. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధరా. నమః పార్వతీపతయే.